ప్రియమైన ఆత్మబంధువులరా, మనం అందరం చిగిపోయిన గాలి పటాల్లా లేము. చిగిపోయిన గాలి పటం ఎటు గాలి ఇస్తే ఎగిరిపోతూ ఉంటుంది. మన జీవితాలు అలా లేవు. పూర్వజన్మలకి ఈ జన్మకి ఒక అనుబంధం ఉంటుంది. దాన్ని బట్టి ఈశ్వరుడు నిర్దేశించిన దాన్ని బట్టి ఆ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి ఆ దేహం నడుస్తూ ఉంటుంది. అందుకని మనం చెగిపోయిన గాలి పటాల మట్టికి మనం లేము. ఈశ్వరుడనే వాడు ఒకడు ఉన్నాడు. ఈశ్వరుడన్నా ఆత్మ అన్నా చైతన్యం అన్నా ఇవన్నీ ఒకటే పర్యాయ పదాలు. ఈశ్వరుడనే వాడు ఒకడున్నాడు, వాడికి మనం పరిపూర్ణంగా అంకితం కావాలని, ఈ ప్రపంచ వ్యవహారాన్ని చూసుకుని ఒక శక్తి ఉంది అని ముందు మనకు పరమ విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం, గాఢమైన విశ్వాసం కలగాలి. ఈ సృష్టిని నియమించే ఒక ఎనర్జీ ఒకటి ఉందని, వ్యక్తి అంటూ అంటే దొంగనేనంటూ ఏదో అసలు లేనే లేదని ఏళ్ళవేళ్ళగా గుర్తించుకోవాలి. అంటే మనం ఏ నేనైతే, ఇది అసలు ఫండమెంటల్గా ఏంటంటే, ఏ నేనైతే మనం తొలగించుకోవాలని ప్రయత్నం చేస్తున్నామో అది ఎప్పుడూ లేనే లేదు అసలు. అది మనం గుర్తించుకోవాలి. ఉందనుకుంటున్నాం కాబట్టి దాన్ని తొలగించుకోవడానికి సాధన చేస్తున్నాం, కానీ నిజంగా అది లేదు. ఆ దొంగనైనా ఉంటే అది పోదు. ఈ ద్వంద్వ, ఈ ద్వైత ప్రపంచం అంతా కూడా దొంగనేన మీదే ఆధారపడాలి. అందుకే ఈ దొంగనేన చావాలంటే భగవద్గీతలో కృష్ణుడు రహస్యం చెప్పాడు. నిజంగా లేదు, నువ్వు ఉందనుకుంటున్నావు, ఉందనుకుంటున్నావు కాబట్టి సాధన చెంది దానికి రహస్యం ఏమని చెప్పాడంటే, పొద్దున్నే లేచిన మొదలు సాయంత్రం నిద్రపోయే వరకు, అంటే జాగ్రత్త అవస్థలోకి వచ్చిన మొదలు మళ్ళీ నిద్రావస్థలోకి వెళ్ళే వరకు ఫండమెంటల్గా నువ్వు ఒకటి అనుకోవాలి, ఈ రోజు నా డ్యూటీ ఏమిటని. ఆ రోజు మీ అత్తగారికి ఏదైనా మీరు సేవ చేయవలసి ఉందనుకోండి, ఉదాహరణ మీ డ్యూటీ అదే అనుకోండి, మీ అయిష్టాన్ని అడ్డు రాని అనుకోవడం మన డ్యూటీ కాబట్టి చేసేట. మనం ఆ రోజున ఏ డ్యూటీ అయితే చేయాలో ఇష్టాయిష్టాలు తగ్గించుకోవాలి. మన మనస్సును బాహ్యముఖానికి తెచ్చేది అయిష్టమే, మనస్సును బాహ్యముఖానికి తెచ్చేది ఇష్టం. ఇష్టం అయిష్టాలు లేని వాడికి అసలు మనస్సు బాహ్యముఖానికి రాదు. అంటే ఈ ఇష్టాలు అయిష్టాలు తగ్గాలంటే కృష్ణుడు చెప్పిన సీక్రెట్ ఏంటంటే, నువ్వు ఉదయం కావు కానీ ఈ రోజున నేను చేయవలసిన డ్యూటీ ఏమిటి అని ప్రశ్నించుకో. ఈ డ్యూటీ అది నువ్వు చేసి వాళ్ళ పట్ల నీకు ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండొచ్చు, ఆ గొడవలోకి వద్దు, ఇష్టాయిష్టాల్లోకి వెళ్ళొద్దు. ఇష్టాయిష్టాల్లోకి వెళితే ఇప్పుడు హెడ్ మాస్టర్ చెప్పినట్టు దొంగలను పెరుగుతూ ఉంటుంది. అయితే నీ డ్యూటీ నువ్వు చేసే, నీకు ఒకరి మీద అయిష్టం ఉన్నా నీ డ్యూటీ ఏదో, వాళ్ళ పట్ల నీ డ్యూటీ ఏదంటే చేసే, ఇష్టం ఉన్నా చేసే, అయిష్టం ఉన్నా చేసే. అదే నీ డ్యూటీ నువ్వు కనుక చేసేస్తే ఇష్టాయిష్టాలు స్లోగా అవి ఏమవుతుందంటే వాడిపోతాయి. అవి వాడిపోతే ఎప్పుడైతే ఇష్టాయిష్టాలు వాడిపోయినాయో అసలు దొంగనైన వాటి మీద ఆధారపడి ఉంటుంది, ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ కుర్చీ తీసేసేస్తే నేను కింద పడిపోతాను, నాకు ఆధారంగా ఉన్న ఈ కుర్చీ ఇక్కడ ఉంది, ఇది తీసేసారనుకోండి మీరు ఎక్కడ పడిపోతాను, నేను కింద పడిపోతాను. ఇంకేదో నాకు ఆధారంగా ఉన్న వస్తువు తీసేశారు కాబట్టి. అలాగే ఈ దొంగనైనకి ఆధారంగా ఉన్న ఇష్టాయిష్టాలను ఎప్పుడైతే మీరు లాగి తీసి అవసరం పెట్టారో దానంతర అదే పడిపోతుంది, అది ఊడిపోతుంది దానంతర అది. ఒకవేళ మీకు మీ డ్యూటీ మీరు పెర్ఫెక్ట్గా చేసుకెళ్తున్నారనుకోండి, ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా అసలు దొంగనైనా పోగొట్టుకోవాలన్న తలంపు మీకు అక్కడ లేకుండా అది పోతుంది. అంటే మనం ఈ రోజున మన డ్యూటీ ఏమిటి అనుకోవటం, ఆ డ్యూటీ మనం చేసుకెళ్ళిపోవటం. తర్వాత భగవంతుడు మనకి ఇష్టం అయిపోయినా భగవంతుడి పని ఓ పని చెప్తే, ఈ పని మంచిదని భగవంతుడు చెప్తే మనకి ఇష్టం లేదనుకున్న పని ఇష్టం చేసుకోవాలి, అప్పుడు దొంగనే పోతుంది. ఈ పని మంచిదని భగవంతుడు చెప్పినప్పుడు ఒకవేళ మన స్వభావాన్ని బట్టి అది ఇష్టం లేకపోతే, ఇష్టం అయిపోయినా మనం ఇష్టం చేసుకుని మన పని మనం చేసేయాలి. అంటే ఇష్టమైన పని ఏ మనిషికి, ఏ మనిషికి ఇష్టమైన పని ఆ మనిషి చేస్తా ఉంటాడు, అందులో విశేషం ఏమి లేదు. ఒక మంచి పని అయినప్పుడు అది ఇష్టం లేకపోయినా అది మంచి భగవంతుడు ఈశ్వరుడు ఆజ్ఞ అనుకున్నప్పుడు, వేదం చెప్పేది ఏంటి, ఆదేశమే, విధి నిషేధం వేదంలో ఉన్నది, ఈ పని చెయ్యి ఈ పని మానే, ఇదే వేదం చెప్పేది. అది మనకి తెలియని విషయాలు లోకం మనకు తెలిసినవి తక్కువ ఉంటాయి, మనకు తెలియని విషయాలు ఎక్కువ ఉన్నాయి. అని మనకు తెలుస్తే ఇంకా వేదం ఎందుకు, భగవంతుడు ఎందుకు, వాడు చెప్పటం ఎందుకు. ఈ దొంగలేనికి అన్నీ తెలిస్తే, అన్నీ తెలిసినా అని అనుకుంటున్నాడు, ఈ దొంగలేని అనుకుంటుంది అలాగ అన్నీ తెలిసినాయని, ఏమో నీ గోడ పక్కన ఏముందో దానికి తెలియదు. అందుకే మనం ఏం చేయాలంటే, ఈశ్వరుడు చెప్పింది ఇది ఈ రకంగా నువ్వు బిహేవ్ చేయని ఆయన చెప్పినప్పుడు అది మనకి ఇష్టం లేకపోయినా ఇష్టం చేసుకుని ప్రవర్తిస్తే అప్పుడు కూడా ఈ దొంగలేని పోతుంది. అయితే ఇందులో రహస్యం ఏంటంటే, ఇప్పుడు ఈశ్వరుని మనం తెలుసుకోవాలనుకోండి అనుకున్న మాట వస్తుంది, ఆయనకేమి నష్టం లేదు మనకే నష్టం. శాంతికి సుఖానికి ఆనందానికి దూరం అవుతాం, పునర్జన్మ లేని స్థితిని పొందడం ఆయనకి నష్టం ఏంటి? ఇప్పుడు మన హృదయంలో ఏదో సద్వస్తు ఉందంటున్నారు, మృత్యువు లేని వస్తువు మన హృదయంలో ఉందని అంటున్నారు. మాకేం అవసరం లేదని అది మేము తెలుసుకోవాలని మీరు అంటారనుకోండి, అది మీకు నష్టం కానీ లోపల వస్తువుకి ఏమి నష్టం లేదు. మేము సూర్యుని చూడమంటే సూర్యుడికి నష్టం ఏంటి? మేము సూర్యుని చూడమండి సూర్యుని గుర్తించం మేము అంటే సూర్యుడికి వచ్చి నష్టం లేదు. మనకి రాత్రి పగలని, ఇది రాత్రి ఇది పగలని అనుకుంటున్నాం, సూర్యుడికి ఇది రాత్రి పగలని అనుకోడు, ఎంచడానికి ఆయనకి అసలు రాత్రి లేదు. దొంగనే అని దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు ఈ ద్వైతం ఉంది, కానీ ఆత్మానుభవం పొందిన వాడికి ద్వైతం లేదు. అంతా ఒకటి, రాత్రి పగలు సూర్యుడికి లేదు, అలాగే ఆత్మజ్ఞానికి ఆత్మానుభవం పొందిన వాడికి అసలు ద్వైతం లేదు, ఇష్టం లేదు అయిష్టం లేదు. ఇష్టమో అయిష్టం అనేవి మనస్సులో ఉన్నాయి. అంటే వాడు ఏం చెప్పాడు, నీకు మనోనాశనం అయితేనే కానీ నువ్వు మనోమూలానికి వెళ్ళగలిగితేనే కానీ నీకు అంత తోకం ఉంటేనే, మనోమూలానికి వెళ్ళే తోకం నీకు ఉంటేనే కానీ అక్కడికి నువ్వు వెళ్ళలేవు. అయితే నువ్వు మనోమూలానికి వెళితేనే కానీ మనస్సు నశించదు. ఈ మనస్సు నశించడానికే సాధన. ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని ఉపాయాలు చెప్పినా మనోనాశనానికే చెప్పారు. ఆ మనోనాశనానికే సాధన. నీకు తెలుసున్నా లోపల హృదయంలో ఉన్న వస్తువు ఏదో ఉంది, తెలియకపోయినా ఉంది, తెలుసున్నా ఉంది, నీకు తెలియనంత మాత్రం చేత లోపల ఉన్నది లేకుండా పోదు, ఆ హృదయంలో అలాగుంది. కానీ అయితే మనస్సు నశిస్తేనే కదా నీకు నీకు వ్యక్తం కాదు, నీకు స్వరూపంగా వ్యక్తం కాదు అది, దాని తాలూకు అనుభవం రాదు. ఒక దాని తాలూకు అనుభవం తెచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయవనుకో నీకు నష్టం, కానీ దానికి నష్టం లేదు. వ్యక్తి అంటూ ఎవరు వేరే లేరని, అసలు దొంగనే అంటూ ఏమీ లేదు, ఉన్నది ఒకటే. అదే భగవాన్ చెప్పింది, మనస్సు ఉందో లేదో నువ్వు చూసుకో, మనసు లేకపోతే నీకు సాధన అక్కర్లేదు. మనస్సు ఉందనుకుంటే సాధన చేసి దాన్ని పోగొట్టుకో. ముందు రోగం ఉందో లేదో నువ్వు చూసుకో, రోగం లేకపోతే వైద్యం అక్కర్లేదు. రోగం ఒకవేళ రోగం ఉందనుకుంటే వైద్యం చేసుకుని ఆ రోగాన్ని పోగొట్టుకో. ఇప్పుడు మనం ఏమని అనుకుంటాం, ఇక్కడ ఇదే రహస్యం. కొన్ని పనులు అనుకుని ఇది మన తెలివితేటల వల్ల అయిపోయింది అనుకుంటాం, ఏం లేదు మన తెలివితేటలు. ఒకసారి ఒక చిన్న పని కూడా మనం చేయలేం, ప్రధానమంత్రి చేత సిఫార్సు చేయించిన ఒకసారి చిన్న పని కూడా అవ్వదు. ఆ ఈశ్వర సంకల్పం లేకపోతే ప్రైమ్ మినిస్టర్ చేత మనం ఫోన్ చేయించిన ఆ పని అవ్వదు. అంతే, ఏంటి ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు ఏంటి అవ్వలేదు ఏంటి అనుకుంటాం. ఒకసారి ఒక ఎల్డీసీ చెప్పిన పని పూర్తి అయిపోతుంది. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, జరిగేది ఈశ్వర సంకల్పం, అనుకునేది జీవుడి సంకల్పం. ఈ జీవుడి సంకల్పం ఈశ్వర సంకల్పం ఒకసారి కలుస్తూ ఉంటాయి. కలిసినప్పుడు కూడా ఈశ్వర సంకల్పమే జరుగుతుంది, కానీ మనం అనుకుంటాం అంటే మనం తెలియజేయటం వల్ల జరిగింది అనుకుంటాం. ఇలా అనుకోవటం వల్ల ప్రమాదం ఏంటంటే దొంగనే పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఆ పని జరగకపోయినా ఈశ్వర సంకల్పమే, ఆ పని జరిగినా ఈశ్వర సంకల్పమే, జరగకపోతే మనం ఏమనుకుంటామంటే ఈశ్వరుడు అనుగ్రహం లేదనుకుంటాం. జరిగితే పోనీ, జరిగితే ఈశ్వరుడు చేశాడనుకో, మనం తెలియచేట వల్ల చేసామనుకుంటాం. అన్ని అన్ని రకాలుగానే ఈ జీవలక్షణాలన్నీ అలాగే ఉంటాయి. అసలు జీవలక్షణాలు ఉన్నవాడికి కోటి జన్మలు ఎత్తిన వాడికి ఆత్మజ్ఞానం కాకదు. ఇప్పుడు జరిగింది అనుకున్న పని ఈశ్వర అనుగ్రహంలో జరిగింది అనుకో, మనం తెలియచేట వల్ల జరిగింది అనుకుంటాం. పని జరిగితే, పని జరగలేదు అనుకోండి, పని జరగకపోతే అప్పుడు ఈశ్వర అనుగ్రహం లేదనుకుంటాం. పని జరిగితే ఈశ్వర అనుగ్రహంలో జరిగింది అనుకో, నా తెలియజేయటం వల్ల నా ప్రయత్నం వల్ల జరిగింది అనుకుంటున్నాం. ఇవన్నీ దొంగనైనా చేసే అవతారాలు, దొంగనైనా చేసే చేష్టలు. అంటే ఈ నువ్వు ఆ దొంగనైన యొక్క ప్రక్రియని, దాని వాండరింగ్ని అర్థం చేసుకుని, దాంట్లో ఉన్న మిస్టరీని అర్థం చేసుకుని దాన్ని తొలగించుకుంటా, అది నశిస్తే నీకు ఉన్న వస్తువు వ్యక్తమవుతుంది. అప్పుడు వరకు పెర్మనెంట్ పీస్ కానీ పెర్మనెంట్ బ్లిస్ కానీ నీకు అసలు నీకు అందరే అందదు. నీ కంట్రోల్లో నీ హృదయంలో ఉన్నాక అందనే అందరు. ఒకవేళ నేను తెలుసుకొని అంటే వాడికి నష్టం అంటే నీకే నష్టం. వస్తువు నేను తెలుసుకొని అంటావు అనుకో, వాడికి ఏమి నష్టం లేదు, నీకే నష్టం అది. అంటే దొంగనే ఎగ్జిస్టెన్స్ లేనే లేదు అసలు. అది వ్యక్తి అంటే, అక్కడ వ్యక్తి అంటే దొంగనేను ఇండివిజువల్ అయ్యి, అది ఫాల్స్ అయ్యి, ఆర్టిఫిషియల్ అయ్యి, బాడీ బౌండ్ అయ్యి, దానికి చాలా పేర్లు చెప్తారు. అది లేదు, అది లేనే లేదు. ఎల్లవేళ గుర్తించుకోవాల్సింది నువ్వు అదే అసలు. అసలు అది లేనే లేదనేది, ఇది నువ్వు 24 అవర్స్ నీకు వేకింగ్ స్టేట్లో అది నువ్వు రిమెంబర్, అది లేనే లేదు. అది ఎప్పుడైనా తొమ్మిది చూస్తావు అనుకుని దాన్ని గుర్తించకూడదు. కృష్ణుడు ఇంకో సీక్రెట్ కూడా చెప్పాడు దానికి గీతలో. ఆయన చెప్పకుండా విడిచిపెట్టిన విషయాలు ఏమి లేవు, చాలా విషయాలు చెప్పాడు. ఇమ్మోర్టల్ భగవద్గీత ఇమ్మోర్టల్ అంటే చాలా కోణాలు చెప్పి, ఎల్కేజీ వాడికి పనికొచ్చే మాటలు చెప్పాడు, పిహెచ్డీ చేసేవాడికి పనికొచ్చే మాటలు చెప్పాడు. అందుకే ఆయన భగవంతుడు అయ్యాడు. ఏదో మామూలుగా ఏదో యావరేజ్ స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకుని చెప్పింది కాదు భగవద్గీత. ఎల్కేజీ వాడిని దృష్టిలో పెట్టుకుని, 100కి 0 వచ్చిన వాడు మొదలు, 100కి 100 వచ్చిన వాడిని దృష్టిలో పెట్టుకుని, ఈ జీవకోటిని అంతా దృష్టిలో పెట్టుకుని, ఆయన గుండెలో పెట్టుకుని అందరికీ ఉపయోగమాట మాటలు చెప్పాడు. అందుకని యూనివర్సల్ స్క్రిప్చర్ ఆయన. పూర్ స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకున్నాడు, ఎవరెస్ట్ స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకున్నాడు, ఎవరో ఎవరో దృష్టిలో పెట్టుకుని ఎవరో ఎవరో స్టూడెంట్ని, కొంతమంది సూపర్ అంటే కొంతమందికి చాలా స్మూట్ బ్రెయిన్స్ ఉంటాయి, వెంటనే గ్రహిస్తారు, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని భగవద్గీతలో రకరకాలుగా చెప్పాడు. అయితే ఆయన ఇంకో రహస్యం చెప్పాడు, ఈ దొంగ నేను పోవటానికి, దొంగ నేను ఇలా దొంగ నేను ఎలా చేస్తే పోతున్నా అలా చెప్పకుండా, డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పాడు. ఎలా చెప్పాడంటే, మీకు సమాజంలో గౌరవం వస్తూ ఉంటుంది, ఆగౌరవం వస్తూ ఉంటుంది. కొంతమంది ఏమో దండలేస్తారో, కొంతమంది రాళ్ళు పుచ్చుకుని కొడతారు. ఇది సమాజంలో మామూలుగా సమాజపరంగా నీకు గౌరవం వస్తూ ఉంటుంది, అగౌరవం వస్తూ ఉంటుంది, గొప్పలు వస్తాయి తెప్పలు వస్తాయి. మనిషి తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన వాళ్ళు శ్మశానానికి వెళ్ళే వరకు ఎవడి జీవితం కూడా యూనిఫారంగా ఉండదు, ఎవడి జీవితం కూడా యూనిఫారంగా ఉండదు, అప్స్ వస్తాయి డౌన్స్ వస్తాయి లైఫ్లో. కానీ కృష్ణుడు చెప్పిన సీక్రెట్ ఒక్కడ చెప్పాడు, ఆ క్లూ మనం పట్టుకోవాలి. నీకు లాభం వస్తూ ఉంటుంది, నష్టం వస్తూ ఉంటుంది లైఫ్లో, అలాగే గౌరవం వస్తూ ఉంటుంది, అగౌరవం వస్తూ ఉంటుంది. వస్తే రాని అది ప్రారంభంలో ఉంది, రాని అందులో ఏముంది, నువ్వు పట్టించుకోకు అన్నాడు. ఆయన మాటలో చెప్పాలంటే నెగ్లెక్ట్ చెయ్యన్నాడు. అంటే గౌరవం వస్తే పొంగిపోకు, అగౌరవం వస్తే కుంగిపోకు, అట్లా నెగ్లెక్ట్ చేయి. గౌరవాన్ని నెగ్లెక్ట్ చేయి, అగౌరవాన్ని నెగ్లెక్ట్ చేయి, లాభాన్ని నెగ్లెక్ట్ చేయి, నష్టాన్ని నెగ్లెక్ట్ చేయి. మనం చేసే పొరపాటు ఎక్కడుందంటే, గౌరవంతో తాదాత్మ్యం పొందుతాం, అగౌరవంతో తాదాత్మ్యం పొందుతాం, లాభం వచ్చినప్పుడు తాదాత్మ్యం పొందుతాం, నష్టం వచ్చినప్పుడు తాదాత్మ్యం పొందుతాం, ఆ రకంగా దొంగనేది పెరుగుతుంది. అయితే వాటిని నెగ్లెక్ట్ చేస్తే గౌరవాన్ని హానర్ని డిజైనర్ని నువ్వు నెగ్లెక్ట్ చేస్తే దొంగనేది పోతుందని చెప్పాడు. చాలా వండర్ఫుల్గా చెప్పాడు. అంటే అది దొంగనేనే మాట ఉపయోగించలేదు, అది సమన్వయం చేసి మీకు చెబుతున్నాను. నెగ్లెక్ట్ చేయండి, అంతకంటే ఏం లేదు. వాటి నెగ్లెక్ట్ గౌరవాన్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేయండి, అగౌరవం వస్తుందంటే దాన్ని నెగ్లెక్ట్ చేయండి. లాభం వస్తుందనుకోండి, లాభంతో కలిసిపోతే మీకు గర్వం వస్తుంది. నష్టం వస్తుందనుకోండి, నష్టంతో కలిసిపోతా అనుకోండి డిప్రెషన్ వస్తుంది. దానివల్ల ఈ నిజాలని పెరిగిపోతా ఉంటుంది. అది ఇప్పుడు మీకు ఏదైనా సంతోషం వచ్చినా అది పెర్మనెంట్గా ఉండదు, లేదా దుఃఖం వచ్చినా అది పెర్మనెంట్గా ఉండదు. కాలం దాన్ని తీసిపోతుంది, దీన్ని తెలిసిపోతుంది. కాలం దుఃఖాన్ని తీసిపోతుంది, సంతోషాన్ని తీసిపోతుంది. కాల ప్రభావాలు అన్నీ కొట్టిపోతాయి. అదే వాల్మీకి మహర్షి చెప్పినది, నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ అన్నాడు వాల్మీకులు. రామాయణంలో ఏమన్నా అంటే, నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. మొఘలాయ సామ్రాజ్యమే కొట్టిపోయింది, ఆ కాల ప్రభావాలు అన్నీ కొట్టిపోతాయి. అందుకే ఇక్కడ టెక్నిక్ ఏంటంటే, ముందు నీకు అమృతానుభవం కలగటానికి బాహ్యంలో వచ్చే ఈవెంట్స్ని నీకు అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు, హ్యాపీ ఎక్స్పీరియన్స్ రావచ్చు, అన్హ్యాపీ ఎక్స్పీరియన్స్ రావచ్చు. వాటిని నెగ్లెక్ట్ చేయటం నువ్వు ప్రాక్టీస్ చేయి. ఈ దొంగలేని దాని అంతా అదే పోతుందో, దాన్ని పట్టించుకోకర్లేదు, దాన్ని నువ్వు ఫేస్ చేయక్కర్లేదు అని చెప్పాడు. చాలా వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ అది. అది దాన్ని ఫేస్ చేయక్కర్లేదు, దాన్ని నేను పోగొట్టుకోవాలి, దాంతో నేను కుస్తీ పొట్టు పట్టాలి, దాన్ని అటాక్ డైరెక్ట్గా దాన్ని ఫేస్ టు ఫేస్ దాంతో నువ్వు పోరాడక్కర్లేదు. దానికి ఎప్పుడైతే ఫుడ్ సప్లై కట్ అయిందో దాని అంతా అది జారిపోతుంది. దానికి ఇంటెలిజెంట్ బిహేవియర్ ఉండాలి, ఇంపర్సనల్ బిహేవియర్ ఉండాలి. మానవుడు ప్రతిదానికి గుర్తింపు కోరతాడు, పంచిపోతాడేం గుర్తింపు కోరవు. పంచిపోతాడు ఎలా బిహేవ్ చేస్తున్నాయో మనం కూడా అలా బిహేవ్ చేస్తున్నాం అనుకోండి, అవి ఈ వ్యక్తి అంటూ అసలు దొంగలేనంటూ లేని లేదని మనకు అర్థమవుతుంది. ప్రతిదానికి గుర్తింపు కోరతాడు మనిషి, అదే అవిద్య. అంటే వాడు గుర్తింపు కోరటం వల్ల కూడా ఈ నిద్య నేను బలపడతా ఉంటాను. వాడు గుర్తింపు డ్యూటీ చేసేస్తాడు, గుర్తింపు కోరడం అనుకోండి, అది నిద్య నేను ఉదయించదు. గుర్తింపులు కోరటం వల్ల కూడా అజ్ఞానం పెరుగుతుంది, అవిద్య పెరుగుతుంది, అహంభావన పెరుగుతుంది, దేహబుద్ధి పెరుగుతుంది, దేహాభిమానం పెరుగుతుంది గుర్తింపులు కోరటం వల్ల. నువ్వు గుర్తింపు కోరకపోతే ఏమి లేదు. అంటే ఈ టెక్నిక్స్ ఇవన్నీ ఈ సూత్రాలు మనం బ్రెయిన్లో పెట్టుకుని అవి రిమెంబరెన్స్ మన రిమెంబరెన్స్లో ఉంటే డైరెక్ట్గా నిద్య నేను ఫేస్ చేయక్కర్లేదు, దాని అంతా అది వాడిపోతుంది. అంటే నీకు ఎప్పుడైతే నిద్య నేను తగ్గిపోయిందో, అంటే ఇప్పుడు ఎంత డైరెక్ట్గా వస్తున్నట్టు మనకి ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ఈ ప్రపంచం గురించి మనకు డైరెక్ట్గా మన ఇంద్రియాల ద్వారా ఈ ప్రపంచం మనకు ఎలా తెలుస్తుందో, ఈ ప్రపంచకు సంబంధించిన అనుభవం మనకు ఎలా ఉందో, ఆ నిజాన్ని ఎప్పుడైతే నిజాన్ని నెగ్లెక్ట్ చేస్తామో అప్పుడు లోపల ఉన్న శక్తి అంత డైరెక్ట్గా మనకు తెలుస్తున్నట్టు. డైరెక్ట్ లోపల సద్వస్తువు నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఇన్ని జన్మల నుంచి నువ్వు నేర్చుకున్న విషయాలు, నీ చెవులతో నువ్వు ఉన్న విషయాల మీద నీకే అసలు రుచిపోతుంది. అయితే ఇప్పుడు జున్ను ఉందనుకోండి, నోట్లో పెట్టుకుంటాం, అది చురుకు రసం నోట్లో పెట్టుకుంటాం, చాలా బాగుంది చాలా బాగుంది అనుకుంటాం. అది రమణ మహర్షి గారు అన్నారు, మరి నువ్వు శివనామం చేస్తున్నావు, కృష్ణనామం చేస్తున్నావు, రామనామం చేస్తున్నావు, అంత తీయగా ఉందా నీకు నామం అన్నారు. అంత తీయగా మనకుందా? లేదు, మెకానికల్గా చేస్తున్నా. అది మెకానికల్గా చేస్తాడు ఆ దేవతా పురుషుడు ఇరువాడేంటి నీకు అనుభవంలోకి రావడానికి అన్నాడు. ఇప్పుడు చిరకరసం నోట్లో పోసుకున్నప్పుడు చాలా బాగుంది అనుకుంటాం, లేదు జిన్ను తిన్నప్పుడు చాలా బాగుంది అనుకుంటాం, పంచదార నోట్లు వేసుకున్నప్పుడు చాలా తీయగా ఉంది అనుకుంటాం. అలాగే నువ్వు భగవంతుడు నామం చేసేటప్పుడు అలా ఫీల్ అవుతున్నావా? అలా ఫీల్ అవటం లేదు. అప్పుడు ఆయన అనుభవంలోకి రావడానికి అది వెర్రువాడా? ఇది యాంత్రికంగా వచ్చేది కాదు, ఇది మెకానికల్గా వచ్చేది కాదు. అసలు నువ్వు ఏదైనా పని చేస్తుంటే ఆ పని ఎందుకు చేస్తున్నావు కూడా ఆయన చూస్తూ ఉంటాడు. లోపల కంట్రోల్ రాయనే కదా. నీకు ఏ తలంపు అయితే వస్తున్నాడో ఆ తలంపు రాకముందు కూడా నీ లోపల ఏ తలంపు ఉంది ఆయనకు తెలుసు. వాడే ఈశ్వరుడు. మొత్తం మీద మీరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా, ఏ టెక్నిక్ అవలంబించినా, మనోనాశనం కనుక అయితే ఈ ప్రపంచం నీకు ఎలా తెలుస్తుందో, ప్రాపంచకు సంబంధించిన అనుభవం ఎలా ఉందో, లోపల సద్వస్తువు కూడా అంత డైరెక్ట్గా మీకు అనుభవంలోకి వస్తుంది. ఇందులో సందేహించవలసిన పని లేదు. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, చేసేది ప్రీతిగా చేయాలి. ఆమె నోట్లు పోసుకున్నట్టు చేయకూడదు, గడియారం చూస్తూ చేయకూడదు. అది చేసేది ఇష్టంగా చేయాలి. అంటే ఎంత శ్రద్ధగా చేసాడు వాళ్ళు నీకు రామనామం. ఆయన మీద పుట్టలు వేసినప్పుడు కూడా పుట్టలు కూడా ఆయనకు తెలియలే. కేవలం ఆయన మీద పుట్టలు పెట్టినప్పుడు ఆ పుట్ట కూడా ఆయనకు తెలియలే. అంత శ్రద్ధగా అంత ఏకాగ్రతగా చేశాడు. అది ముఖ్యం. రామనామం చేయటం ముఖ్యం. ఆ ఏకాగ్రత ఎలా చేస్తున్నాడు, ఎంత ప్రీతిగా చేస్తున్నాడు, ఎంత ఇష్టంగా చేస్తున్నాడు, ఆ ఇష్టం అనేది ముఖ్యం. ఇష్టం లేనప్పుడు ఏం మెకానికల్గా చేస్తే ఏమి లాభం లేదు. ఇంకా టైం కిల్లింగే కానీ దానివల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడు బిగినింగ్లో ప్రారంభ దశలో కొంత ప్రయత్నం చేయాలి. తర్వాత నీకు ప్రయత్నం ఎఫర్ట్ ఏం చేస్తున్నాడు అంటే ఎఫర్ట్ల స్టేట్కి నువ్వు తీసుకెళ్ళి అలా ప్రయత్నం చేయగలిగి కొంతకాలం నువ్వు ఏదో నామం జపం చేస్తూ నామం చేస్తూ ఉంటావు అనుకో, అలా కొంతకాలం చేయగా మనసు ఏం చేస్తున్నట్టు నీకు తెలియకుండా దాని అంతా అదే చేసేస్తూ ఉంటుంది. చివరికి నిర్దక్లో కూడా చేసేస్తుంది. నామం మీరు వేకింగ్ స్టేట్లు బాగా అలవాటు చేసుకున్నారనుకోండి, నామాన్ని చేయటం నీకు తెలియకుండా గాఢ నిద్రలో కూడా చేసేస్తుంది నామాలు. అప్పుడు దీనివల్ల లాభం ఏంటంటే, యూస్లెస్ థాట్స్ మీకు అక్కర్లేని తలంపులు. అది కృష్ణుడు చెప్తాడు, దాని వెయిన్ థాట్స్, వెయిన్ డిజైర్స్ అండ్ వెయిన్ యాక్షన్స్, వ్యర్థమైన తలంపులు, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన కర్మలు ఏమి మీ దృష్టిలోకి రావు. యూస్లెస్ థాట్స్. ఆ నామాన్ని పట్టుకుని అలాగే ఉందనుకోండి, మీ మనస్సు ఉపయోగం, మీకు ఉపయోగలేని ఆలోచనలు కానీ, మీకు ఉపయోగలేని తలంపులు కానీ అసలు మీ బ్రెయిన్లోకి ఎంటర్ అవ్వ ఎంటర్ అవ్వవు. ఏం చేత? మీ మైండ్ ఆ నామాన్ని పట్టుకుని ఉంటుంది కాబట్టి ఆ మైండ్కి ఆరోగ్యం వస్తుంది. తర్వాత వాడికి ఆధ్యాత్మిక స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఆ నామం ఎక్కడికి తీసుకెళ్ళాలి అక్కడ తీసుకెళ్లే వరకు మిమ్మల్ని విడిచిపెట్ట. ప్రారంభ దశలో కొంత అలవాటు చేయాలి. తర్వాత స్వచ్ఛందంగా నిరంతరంగా నీకు ఆ నామం లోపల జరిగిపోతూ ఉంటుంది. అంచేతనా నువ్వు అది మనసారా హృదయపూర్వకంగా ఆ నామాన్ని చేయాలి. మనసారా చేయాలి, నిండు మనస్తోడు చేయాలి, హృదయపూర్వకంగా చేయాలి, డెడికేటెడ్గా చేయాలి, డివోటెడ్గా చేయాలి, ఆ భక్తితో నువ్వు చేయాలి. భక్తి అంటే సామాన్య అనుకోకుండా, భక్తి అంటే రెండు అక్షరాలే, అది మన ముక్తిని సంపాదించి పెడుతుంది. ఏ పని చేసా మన భక్తితోటే చెయ్యాలి. లౌకికమైన పని కూడా మన భక్తితోటే చెయ్యాలి. ఇందాక యజ్ఞేశ్వర సమస్య తీసుకొచ్చారు, ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఏనైనా మాట్లాడతాను. దానికి ఇంగ్లీష్లో ప్రోవెర్బ్ ఉంది, ఆంగ్ల భాషలో ఒక ప్రోవెర్బ్ ఉంది. ఆ ప్రోవెర్బ్ ఏంటంటే, జ్ఞాని యొక్క నాలుగు హృదయంలో ఉంటుందట. విజ్ఞానేయం పోయిన వాడి నాలుగు హృదయంలో ఉంటుందట. విజ్ఞానేయం ఉన్నవాడు హృదయం నాలుగు మీద ఉంటుందట. ఏనేను మాట్లాడుతుంటే జడ్జ్ మాస్టర్కి రిప్లై వచ్చేసింది. గదిలో సామాన్ అంతా ఫుల్గా ఉందనుకోండి, దయచేయండి లోపలికి రండి అంటే వచ్చినవాడు గెస్ట్ ఎక్కడ కూర్చుంటాడు? ఆ రమణ మహర్షి గారు విజ్ఞానేయంతో నిలబడి ఉంటే అరుణాచలేశ్వరుడు ఎక్కడ కూర్చుంటాడు? అది ఖాళీగా ఉంది కాబట్టి వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ వెళ్ళి కూర్చుని ఏం చేశాడు? ఇక్కడ సీక్రెట్ ఏంటంటే, ఆయన నోటిని రమణ మహర్షి గారు కాదు మాట్లాడిన, ఆయన నోటిని అరుణాచలేశ్వరుడు ఉపయోగించుకున్నాడు అంతే. ఆయన లైఫ్లో 30,000 ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. అందులో మీకు వ్యక్తిభావన ఏమీ కనపడదు. బాడీ బాగుండే అసలు మీకు కనపడదు. మనం బాగుపడాలంటే మన దేహం ఉన్నా దేహం లేకపోయినా, ప్రపంచం కనిపించినా ప్రపంచం కనిపించకపోయినా, ఒకటి మనం గుర్తించుకోవాల్సిన, ఆయన ఈశ్వరుడు యొక్క సంకల్పాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. ఈశ్వరుడు యొక్క సంకల్పాన్ని గౌరవించడం మనం కల్టివేట్ చేసినప్పుడు మనకు దేహం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, లోకం కనిపించిన ఒకటే, లోకం కనిపించకపోయినా ఒకటే. దేహం చలిపేటప్పుడు ఎంతో కొంత బాధ వస్తుంది మనకి. ఆ బాధ ఇప్పుడు ఇలా ఉండిపోతున్నాం అనుకుంటాం. ఆ బాధ పోయిన తర్వాత దేహం చలిపోయిన తర్వాత అలా సుఖపడతామన్న సంగతి మనకు తెలియదు. కంగారు పడిపోతాం చాలు. ఆకలి కూడా బాధే. నీకు ఆకలిగా ఉన్నప్పుడు బాధ ఏదో టిఫిన్ తిన్నాను కొంచెం, ఆ బాధ టిఫిన్ తిన్నాక బోన్స్ చేక నీకు ఆ బాధ ఉండదు, పోతే డిజెక్టీర్ అయిపోతుంది. అదే దేహానికి సంబంధించిన బాధ కూడా అంటే దేహం పోయిన తర్వాత బాధ ఎప్పుడు, దేహం పోయిన ఇంకా బాధ ఏంటి, తర్వాత ఇమీడియట్గా నీకు హ్యాపీనెస్ అందుకుంటాం. ఏమి లేదు, ఆకలి బాధ అంటే చావు బాధ కూడా అంతకంటే ఏమి లేదు, ఏదైనా బాధ. రాముడి వేరు ఆత్మ వేరు కాదు, కృష్ణుడి వేరు ఆత్మ వేరు కాదు, శివుడి వేరు ఆత్మ వేరు కాదు. కొంతమంది ఈ మధ్యన ఆక్షేపిస్తున్నారు, అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అంటే మీ రమణ మహర్షి గారు ముందు ఓంకారం పెట్టాలి కదండి, మంత్రం మంత్రం ముందు ఓంకారం పెట్టాలి కదా, ఓంకారం లేకుండా అరుణా ఓం అరుణాచల శివ అనాలి కదా, అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అంటున్నారు. అది మరి ముందు ఓంకారం పెట్టేదంటే శివుడన్నా ఓంకారం అన్న ఒకటే. ఆ భేదం వాళ్ళకి తెలిసి మెకానిక్ యాంత్రికమైన మనుషులు ఉంటారు వాళ్ళు, ఇకే ఆ సాంప్రదాయం పట్టుకునే ఎలాడుతూ ఉంటారు. ఆ యాంత్రికంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. శివుడన్నా ఓంకారం అన్నా ఒకటే, బ్రహ్మమే శివుడన్నా బ్రహ్మం ఒకటి, కృష్ణుడన్నా బ్రహ్మం అన్నా ఒకటే. మీరు నన్ను తెలుసుకోనని కృష్ణుడు గీతలు చెప్తే ఆయన పొట్టనే కాళ్ళని చేతులను తెలుసుకోమని కాదు, ఆయన శవాన్ని తెలుసుకోమని కాదు, ఆయన శరీరాన్ని తెలుసు బ్రహ్మమును తెలుసుకోమని, బ్రహ్మమే చెప్పాడు, ఈశ్వరుడే చెప్పాడు. అంటే వసుదేవుడు గారు అబ్బాయి చెప్పింది కాదు భగవద్గీత, ఈశ్వరుడు అయి చెప్పాడు, బ్రహ్మమై చెప్పాడు, అందుకే దాన్ని భగవద్గీత అన్నారు. నన్ను తెలుసుకుంటే ఆయన బ్రహ్మమై చెప్పాడు కాబట్టి బ్రహ్మమును తెలుసుకోమని. అది ఎక్కడ ఉందంటే ఈ హృదయంలో, అంటే మన హృదయంలోకి వెళ్ళలేక భగవంతుడి స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్ అయినప్పటికీ మనం హృదయంలోకి వెళ్ళలేక రాళ్ళల్లో రప్పల్లో మనం ఈశ్వరుని అన్వేషణ చేస్తున్నాం. మనలో ఒక నిజస్థితి ఉంది, హృదయంలో ఒక నిజం ఉందన్న సంగతి కూడా మనకు తెలియదు. అందుకే మహాత్ముడు దర్శనం చేయటం. ఆ మహాత్ముడు దర్శనం చేయగా చేయగా మహర్షుల యొక్క దర్శనం చేయ చేయగా ఒకసారి తడుక్కున మన హృదయంలో ఉన్న నిజం మనకు తెలుస్తుంది. అది ఎప్పుడు జరుస్తుందో మనం చెప్పలేదు. రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పాడు, నేను పూజ చేసినప్పుడు జపం చేసినప్పుడు భగవద్గీత చదివినప్పుడు నా హృదయంలో నిజం నాకు తెలియలేదు, ఒకసారి స్నానం చేస్తానంటే నా హృదయంలో నిజం నాకు అనుభవంలోకి వచ్చింది అన్నాడు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఆ ముహూర్తం ఈశ్వరుడు పెట్టుకుంటాడు. నీ తలంపులు నీకు ఆ హృదయంలో నిజాన్ని నీకు అవగాహనకు రాకుండా, నీ అండర్స్టాండింగ్కి రాకుండా అడ్డుకుంటున్నాయి. నీ అండర్స్టాండింగ్కి రాకుండా ఏ సంస్కారాలు, ఏ టెండెన్సీస్, ఏ హ్యాబిట్స్, ఏ థాట్స్ ఏమి అడ్డొస్తున్నాయో ఈ నిరంతరము జపించడం వల్ల నీ ఆ నిజాన్ని అవగాహన చేసుకోకుండా ఉండటం కోసం ఏ తలంపులు అయితే నీకు అడ్డొస్తున్నాయో ఆ తలంపులు ఆటోమేటిక్గా ఆగిపోతే నిరంతరము నామాన్ని జపించడం వల్ల. అయితే అది మటుకు యాంత్రికంగా చేస్తే కాదు, నీకు బాగా ఆకలిగా ఉందనుకోండి, ఆ మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్నప్పుడు నీకు ఎలా ఉంటుందో నామం చేసేటప్పుడు అలా ఉండాలి. అక్కడ మనకి అంత ఇష్టంగా కనుక చేస్తుంటే, అంత ఇష్టంగా కనుక చేస్తుంటే యాంత్రికంగా కాకుండా మీరు అంత ఇష్టంగా కనుక చేస్తుంటే మీకు ఇతర తలంపులు అన్నీ ఆగిపోతాయి. ఒకవేళ పూర్వజన్మ సంస్కారాలు, హ్యాబిట్స్, వాసన యొక్క వేగం, అలవాట్ల యొక్క వేగం ఉన్నప్పటికీ వాటి యొక్క వేగం కూడా తగ్గిపోతుంది, వాటి యొక్క వేగం కూడా తగ్గిపోతుంది. అంటే నీకు ఏదైనా తలంపు వచ్చినా నన్ను యాక్షన్లో పెట్టకూడదు, తలంపు రూపంలో ఉంటే కొంతకాలానికి పోతుంది. యాక్షన్లో పెడతారనుకోండి ఆ తలంపు బలపడతా ఉంటుంది, ఆ తలంపును యాక్షన్లో పెట్టకపోతే తలంపు రూపంలో ఆ సోదరి వీక్ని అయిపోతూ ఉంటుంది. ఆ నామాన్ని నిరంతరము జపించడం వల్ల అసలు అది ఆ తలంపులు వాటి తాలూకు స్పృహే రాదు నీకు, వాటి తాలూకు నీకు స్పృహే రాదు. స్పృహే రానప్పుడు వాటిని జయించడం అనే సమస్య ఏంటి, ఇంకా వాటి అంతటా అయిపోతాయి. ఇప్పుడు జయించడం అనేది డైరెక్ట్గా ఫేస్ చేసినప్పుడు, అది నిరంతరంలో నామాన్ని జపించినప్పుడు వాటిని ఫేస్ చేయవలసిన పని లేదు, వాటిని అంతరయ్యి వాడిపోతాయి. నీ ఇంద్రియాల కంటే, నీ దేహం కంటే, నీ మనస్సు కంటే, నీ తలంపుల కంటే, నీ సంకల్పాల కంటే అత్యంత సమీపంలో ఆ వస్తువు ఉన్నప్పటికీ, ఆ ట్రూత్ ఉన్నప్పటికీ అది నీకు తెలియబట్టం లేదు. అది నీకు తెలియబట్టం లేదు కాబట్టి అది లేదని నువ్వు అనుకుంటున్నావు. అది నీకు తెలియబడకపోవడానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఆ కారణాలన్నీ అడ్డు రాకుండా నీకు నామం నీకు సహకరిస్తుంది, నామజపం నీకు సహకారం చేస్తుంది. అప్పుడు ఎప్పుడైతే నువ్వు నామం చేయగా అది ఏం చేస్తుందంటే నిజస్థితికి నేను చేర్చి వదిలేస్తుంది. అది నామం యొక్క ప్రయోజనం. అది జపం అనండి, ధ్యానం అవనండి, అంటే ప్రయత్నపూర్వకంగా ఎర్లీ స్టేజ్లో, ప్రిలిమినరీ స్టేజ్లో అది మీరు ప్రయత్నపూర్వకంగా చేయాలి. ఇష్టంగా చేయాలి. ఆ ఇష్టం కలగడం కోసమే సత్పురుషుడు సహవాసం ఇచ్చారు. అధ్యయనం కూడా అందుకే భగవద్గీతను రోజు చదవమని చెప్పారు. అధ్యయనం ఎందుకంటే దానివల్ల చెప్పిన వాడు రుణం తీర్చుకోవచ్చు. భగవద్గీతను ఎవడైతే చెప్పారో వాడు రుణం తీర్చుకోవచ్చు అది రోజు చదువుతాడు. తర్వాత ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ ఉండాలి. కొంతమందికి ఆ కృతజ్ఞత ఎలా ఉంటుందో తెలియదు. అసలు మనం ఒక గురువు దగ్గర ఏదో నేర్చుకున్నాం అనుకోండి, ఎప్పుడు కూడా గురువును మర్చిపోకూడదు. ఇచ్చిన కృతజ్ఞత ఎప్పుడు కూడా కృతజ్ఞత ఉండాలి. ఆ కృతజ్ఞత వల్ల కూడా మనకి స్పిరిచువల్ స్టేటస్ వస్తుంది. ఒకసారి చిన్న చిన్న పనుల్లో కూడా ఎంతో సౌందర్యం ఉంటుంది. కన్యాకుమారిలో చూశాను ఓ చిన్న పందిరి వేసుకున్నాడు ఓ స్వామి. అక్కడ ఎర్రబట్టలు కట్టుకున్నాడు కాశ్యం మాంకు, ఓ చిన్న పందిరి వేసుకున్నాడు బస్టాండ్కి ఓ పక్కన. ఆయన ఒక్కడే కూర్చున్నాడు ఓ పందిరి వేసుకున్నాడు. ఊరికే ఆయన చెప్పేది ఏంటంటే మీరు ఏ ఊళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి మనం కూర్చున్నాం అనుకోండి, మీరు ఏ ఊళ్ళు వెళ్తారు ఏ ఎక్కడికి వెళ్తారు మీరు అంటాడు. అయితే మెడ్రాస్ వెళ్తాం, త్రివేంద్రం వెళ్తాం, అది బెంగళూరు వెళ్తాం ఉంటాం అనుకోండి. ఆయన చెప్పేది ఏంటంటే ఇగో ఈ టైంకి ఈ ట్రైన్ ఉంది, మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తాడు. అంటే మన కన్యాకుమారిలో ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్తారు. ఆ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఆ పందిరి వేసుకోవడం కూర్చున్నాడు. ఆయనకి తప్పనిసరిగా మోక్షం వస్తుంది అనుకున్నాను. ఆయనకి ఎవడో జీతం ఉంటాడు, ఆయనకి ఎవడో జీతం ఉంటాడు, ఆయన కల్పించుకున్నాడు ఉద్యోగం. మనకి ఇన్ఫర్మేషన్ చెప్తాడు, కరెక్ట్గా చెప్తాడు. అయితే ఒంటిగంట కారు ఉంది, మీరు బస్సు ఉందా, బస్సులో వెళ్ళిపోండి, పొద్దున్న 5 మిమ్మల్ని చెన్నైలో దింపేస్తుందని చెప్తాడు. మనకేం తెలియదు కొత్త ప్రాంతం. అలాగే కొత్త ప్రాంతం వాళ్ళు అక్కడికి వెళ్తారు, ఆయన డ్యూటీ పూర్చుకున్నాడు, ఆయనకి పూజ అక్కర్లేకుండా జపం అక్కర్లేకుండా మోక్షం వస్తున్నాయి. అదే ఎంత ఇష్టంగా చెబుతున్నాడో లేకపోతే ఇన్ఫర్మేషన్ చెప్తాడు మనకి. ఆ ఇన్ఫర్మేషన్ మనకి చెప్పడం కోసం మన దగ్గర నుంచి ఏం వాంఛించడం లేదు ఆయన. అది ఆ ఉద్యోగం ఎవరు ఇవ్వలేదు ఆయనకి, ఆయనే కల్పించుకుని చెప్తున్నాడు. అది బాహ్యంగా ఎలా ఉందంటే మామూలుగా ఏంటి అందులో చిన్న పనిని మనకు అనిపిస్తుంది. ఆయన తప్పనిసరిగా తరిస్తాడు, మనకంటే ముందు ఆయనకి మోక్షం వస్తుంది అనిపించింది నాకు. లేకపోతే ఈ రోజున ఇక్కడ ఉండాలనుకుంటున్నామండి, ఇదో మీకు తక్కువ డబ్బుతోటి అవ్వాలంటే పన లాడ్జి బాగుంటుంది, అక్కడ భోజనం బాగుంటుంది, లాడ్జి బాగుంటుంది, పెద్ద ఎక్కువ పేమెంట్ ఏమి ఉండదు, అది కూడా చెప్తాడు. ఒకవేళ ఈ రోజు ఇక్కడ ఉండాలంటే ఆ ఇన్ఫర్మేషన్ కొత్త ప్రాంతంలో మనకు ఎవరు చెప్తారు. నాకు అనిపించింది ఈ భగవద్గీత రోజు అధ్యయనం చేసిన వాళ్ళకి ఉపనిషత్తులు చెప్పే వాళ్ళకంటే ముందు ఆయనకి మోక్షం వస్తుంది. ఇంకేంటే ప్రాక్టికల్ జ్ఞానాన్ని, ఆ ప్రాక్టికాలిటీ అనేది మనం విడిచిపెట్టకూడదు. అంచేది ఒక్కోసారి ఒక చిన్న పని మనం ఎక్కువ పవిత్రం చేస్తుంది. అది చిన్న మీరు అనుకోవచ్చు అది ఒక చిన్న పని అని. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే నీకు ఏ డిజైర్ వచ్చినా, ఏ సంస్కారం వచ్చినా, ఏ తలంపు వచ్చినా నీ దేహమే కేంద్రం, నీ బాడీయే కేంద్రం. దేహబుద్ధిలోంచే, దేహాభిమానంలోంచే డిజైర్ వస్తుంది, సంస్కారం వస్తుంది, వాసన వస్తుంది. అది నువ్వు జపం చేయగా చేయక దేహబుద్ధి నశిస్తుంది, నీకు వెంటనే ఆత్మబుద్ధి ఉదయిస్తుంది. ఇది జపం వల్ల వచ్చే ప్రయోజనం. అంటే ఇక్కడ మీరు విచారణ మార్గానికి, జ్ఞాన మార్గానికి రమణ మహర్షి గారు అత్యంత అట్మోస్ట్ ఇంపార్టెన్స్, టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చారని అనుకోవద్దు. దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఇక్కడ జపానికి కూడా అంతే ఇంపార్టెన్స్, శరణాగతి మార్గానికి కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తున్నారని ఇక్కడ చెబుతున్నారు. ఇందాక ఎవరు రమేష్ శర్మ విశాఖపట్నం నుంచి వచ్చిన రమేష్ శర్మ అంటున్నాడు, రమణ మహర్షి గారు నేను అనుకోమన్నారని ఇంకా నేను రేపించి నేను అనుకుంటానని రమేష్ శర్మ అంటున్నాడు. యాంత్రికంగా అనుకోమని కాదు, నేనంటే అలా కాదు, నేను ఎవరినైనా ప్రశ్న. ఇప్పుడు మనకి ఏదైనా తలంపు వస్తుంది, ఆలోచన వస్తుంది, లేదు కోరిక వస్తుంది, ఈ కోరిక ఏ నేనుకి వస్తుంది, ఈ ఆలోచన ఏ నేనుకి వస్తుంది, ఈ తలంపు ఏ నేనుకి వస్తుంది, నాకు ఏదైనా అధికారం సంపాదించాలనుకోండి, ఈ అధికారం సంపాదించాలని దొంగలేనికి వస్తుంది కానీ నిజమైన నేనికి రాదు కదా, నిజమైన నేనికి దిగియని లేదు అసలు. ఏమండి అక్కడ నేనేమండి అని అలా ప్రశ్నించుకోవడం కాదు అది విచారణ. అది ఎలా అంటే మనకి ఏదో తలంపు వస్తుంది, ఏదో తలంపు వస్తుంది, మంచి తలంపు రావచ్చు, చెడు తలంపు రావచ్చు, ఈ తలంపు ఏ నేనుకి వస్తుంది అని ప్రశ్నించుకోవాలి. ఆ ఏ నేనుకి వస్తుంది, దేహంతో తాదాత్యం పొందినటువంటి నేనుకి వస్తాను ఆ తలంపు. అంటే దేహంతో తాదాత్యం పొందేది కూడా ఒక తలంపు, దాన్నే ప్రథమ తలంపు, ప్రధాన తలంపు అంటారు దాన్ని, ఫస్ట్ థాట్. కొంతమంది బైబిల్లో దాన్ని సైతాన అంటారు. మొదటి తలంపుని బైబిల్లో ఏమంటారంటే సైతానం అంటారు. అంటే అది ఏం చేస్తుందంటే మనం గాఢ నిద్రలోంచి జాగ్రత్త అవస్థలో ఒక రాగానే ఒక తలంపు వచ్చి దేహంతో తాదాత్మ్యం పొందుతుంది. అంటే ఏ తలంపులు వచ్చినా మొదటి తలంపుకి వస్తాయి, ఏ తలంపులు వచ్చినా ఆ మొదటి తలంపుకి వస్తాయి. అంటే ఏ తలంపు వచ్చినప్పటికీ మనం ఏమని ప్రశ్నించుకోవాలంటే ఏదైనా కోరిక వచ్చిందనుకోండి, తలంపు వచ్చిందనుకోండి, ఇది ఎవరికి వస్తుంది, నేనుకి వస్తుంది, నాకు వస్తుంది. అంటే ఈ తలంపు వచ్చినటువంటి నేను ఎవరు, అదెవరు, అది కూడా తలంపే. ఆ నేనెవరు అది కూడా తలంపే. అది మొదటి తలంపు, ప్రథమ తలంపు, ప్రధాన తలంపు, ఈ శబంతో ప్రాధాన్యం పొందే తలంపు. అంటే అలా ప్రశ్నించుకోవడం ఏమవుతుందంటే ఈ మొదటి తలంపుకి వచ్చే ఇంకో తలంపు ప్రశ్నించుకోవడం, ఈ మొదటి తలంపు ఎవరంటే అది విత్డ్రా అవుతుంది. ఈ మొదటి తలంపు ఎప్పుడైతే ఉపసంహరించుకుంటుందో ఈ మొదటి తలంపుకి వచ్చినటువంటి ఇంకో తలంపు వస్తుంది కదా, అది కూడా దీంతో పాటు లోపలికి వెళ్ళిపోతుంది. మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నేనేమన్నా మెకానికల్గా చేయమని కదా రమణ మహర్షి గారి ఉద్దేశం. నాకు నీకేదో కోరిక వస్తుంది, నీకేదో తలంపు వస్తుంది. మైండ్ ఈజ్ ఎ బండిల్ ఆఫ్ థాట్స్, మైండ్ ఈజ్ ఎ బండిల్ ఆఫ్ డిజైర్స్. ఏదో వస్తూ ఉంటుంది, ఏదో కోరిక, ఏదో తలంపు వస్తూ ఉంటుంది. నువ్వు నిద్రలోకి వెళ్ళే వరకు ఏదో వస్తూ ఉంటుంది. అవి వచ్చినప్పుడు రాని, కన్నార పడకు నువ్వు వస్తే రాని. కానీ ఏ నేనికి ఈ తలంపు వస్తుంది, ఇదో నాకు వస్తుంది. నాకంటే ఎవరు, నువ్వంటే నీకు ఎవరికి వస్తుంది, నీ శరీరానికి వస్తుంది కాదు. ఈ శరీరానికి కేంద్రంగా శరీరం ఏ నేనైతే శరీరంతో ప్రాధాత్యం పొందుతుందో ఆ నేనికి తలంపు వస్తుంది, కానీ శరీరానికి రావటం లేదు. బాగా అర్థం చేసుకోండి, ఏ తలంపు అయితే శరీరంతో ప్రాధాత్యం పొందుతుందో ఆ తలంపు ఇంకో తలంపు వస్తుంది, కానీ శరీరానికి రాదు. ఆ మొదటి తలంపుకి ఈ తలంపు వస్తుంది. అంటే మొదటి తలంపు ఎవరన్నా ప్రశ్నించుకోవడం వల్ల మొదటి తలంపు అది ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడ జరుగుతుంది, కొంచెం విచిత్ర అవుతుంది, ఉపసంహరించుకుంటుంది. ఎప్పుడైతే ఆ తలంపు ఉపసంహరించుకుంటుందో దానికి వచ్చిన ఇతర తలంపులు కూడా నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోతాం. అంటే విచారణ మార్గం అలాగా అలాగే నువ్వు చేయగా 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 ఆ తలంపులన్నీ ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయి, నిజలంజనానికి రావటం లేదు, నిజానానికి వస్తుందా, నిజానని ఎవరు దేహంతో తాదాత్యం పొందుతున్నది, అది జాగ్రత్త అవస్థలో ఉంటే ధారణంతలో లేదది అని నువ్వు విచార ఎన్ని తలంపులు వచ్చినప్పటికీ ఆ నిజానానికి వస్తున్నాయి అని నిజానాన్ని ఎప్పుడైతే విచిత్ర అవుతుందో నిజానానికి వచ్చే తలంపులు కూడా కాలి బూడిదైపోతాయి. అప్పుడు ఆ నిజానాన్ని ఏం చేస్తుందంటే ఇతర తలంపుల నుంచి వేరుపడిపోతుంది కొంతకాలానికి. ఎప్పుడైతే నిజానాన్ని ఇతర తలంపుల నుంచి వేరుపడిపోయిందో అది ఏ గుహలోంచి వచ్చిందో ఆ గుహలోకి జారిపోతుంది. ఎప్పుడైతే ఆ గుహలోకి జారిపోయిందో అక్కడ అది నశి, దాని సోర్స్ ఎప్పుడైతే అది చూసిందో వెంటనే అది నశిస్తుంది. అది నశించిన మరుక్షణంలో నువ్వు పోవయ్యా, నువ్వెవడో నీకు తెలుస్తుంది, అదే బ్రాహ్మీస్థితి. అంటే మామూలుగా లోపల ఆ అంతర్దృష్టి లేకుండా ఊరికే నేనేవ్వండి నేనేవ్వండి నోడుతోడు అనుకోవటం కాదు, అది గాఢంగా గోడంగా నీ లోపల జరిగే ప్రక్రియ. కేవలం మౌత్తోడు అనుకుంటే అది నీకు తెలియపడదు. కొంతమందికి అది ఇన్నర్ లైఫ్ ఉండదు. ఇన్నర్ లైఫ్ అంటే ఏంటో తెలియదు అసలు. కొంతమంది వాళ్ళు మంచి గురించి వాళ్ళకి చెప్పిన వాళ్ళకి అర్థం అవ్వదు, మనం వాళ్ళకి ఉపకారం చేస్తే అపకారం అనుకుంటారు. అంటే ఆ మనుషులు ఏంటంటే వాళ్ళకి అసలు బాహ్య జీవితం కానీ లోపల జీవితం ఉండదు అసలు. ఆ ఇన్నర్ లైఫ్ లేని వాడికి, అంతర్దృష్టి లేని వాడికి, అంతర్ముఖత్వం ఎలా ఉంటుందో తెలియని వాడికి వారు కోటి జాములు ఎత్తిన వాళ్ళు రంపం పెట్టి కోసేసిన వాడికి ఆత్మజ్ఞానం కలగదు. అలా కొంతమందికి ఇన్నర్ లైఫ్ ఉండదు. కొంతమంది మనుషులు ఉంటారు, వాళ్ళు మంచి కోసం ఏదైనా చెప్తా అనుకోండి, చెప్పింది కూడా మన మంచి కోసం చెబుతున్నారని కూడా వాళ్ళకి అర్థం అవ్వదు అసలు. వాళ్ళకి ఇన్నర్ లైఫ్ లేని మనుషులు అంటారు. ఆ లోపల ఉన్న డ్యూటీస్ వాళ్ళకి ఏం తెలియదు అసలు. వాళ్ళని విమర్శించడం అవసరం, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి యోగ్యత లేదు. అంతర్దృష్టి లేని వాడికి మీరు ఏ సాధన చేసినా ఆత్మజ్ఞానం కలగదు. ఈ సాధన ప్రయోజనం ఏంటంటే ఇప్పుడు నామం కూడా అంతర్దృష్టి కలగటం కోసం. ఆ సమగ్రంగా చూస్తున్నాడు అక్కడ. అది పెట్టి మైండెడ్నెస్ లేదు, నేరవ్ మైండెడ్నెస్ లేదు, సబ్జెక్ట్ని సమగ్రంగా చూసి చెబుతున్నాడు. మీకు విచారణ మార్గం ఎక్కడికి తీసుకెళ్తుందో, జపం అక్కడికి తీసుకెళ్తుంది, ధ్యానము అక్కడికి తీసుకెళ్తుంది. అంటే ఒకే వస్తువు నిరంతరము చింతించడం వల్ల పునర్జన్మ హేతువులు అనేవి కాలిపోతాడు. ఒకే వస్తువు నిరంతరము చింతించడం వల్ల ఆ పునర్జన్మ హేతువులు అనేవి కాలిపోతాడు. కాలిపోయి చివరికి అది కూడా ఏదైతే చింతిస్తుందో దానికి అది కూడా చివరికి అది కూడా నశిస్తుంది. దానికి ఆధారం ఉంటే ఏమి ఉండదు అని అది కూడా నశిస్తుంది. ఈ జపం ఏం చేస్తున్నది, ఇతర తలంపులు పోగొట్టి చివరికి అది కూడా రాలిపోతుంది. అంటే నామం ఎందుకు చేయమన్నారంటే, మన పెద్దలు జపానికి ఎందుకు ప్రాముఖ్యత ఇచ్చారంటే, మనకు రూపబుద్ధి నామబుద్ధి ఉంది. ఆ గోడ మీద మన పేరు రాస్తేనే కానీ 5 రూపాయలు ఇవ్వం మనం, లేకపోతే మనం బొమ్మన్న పెట్టాలి అక్కడ. ఎవరో ఇతరులు బంధించడం లేదు మనకి, మన రూపమే మన నామే మనల్ని బంధిస్తున్నారు. చైతన్యానికి రూపం లేదు, నామం లేదు. మేనిఫెస్టెడ్ గాడికి రూపం ఉంటుంది, నామం ఉంటుంది. కృష్ణుడికి ఉంటే ఒక రూపం ఉంది, రాముడు అంటే రూపం ఉంది, నామం ఉంది. అంటే మన రూపానికి మన నామానికి దూరం చేయటం కోసం ఆ రూపాన్ని ధ్యానం చేసి ఆ నామాన్ని స్మరించుకున్నారు. అసలు మనం అరూప స్థితికి వెళ్ళామనుకోండి, మనకే రూపం లేనప్పుడు ఇంకా దేవుడికి రూపం ఏముంటుంది? మనకి గాఢరిద్దరిలో అరూప స్థితిలో ఉంటాం. మనకి మన గాఢనిద్రలో ఒక రూపంతో మనకి తాదాత్మ్యం ఉండదు, ఒక నామంతో తాదాత్మ్యం ఉండదు. మనకే గాఢనిద్రలో అరూపంలో ఉన్నప్పుడు చైతన్యం కూడా అరూపంలోనే ఉంది. అసలు భగవంతుడు రూపాన్ని కల్పించుకుంటున్నాడు మన కోసం, మన రూపబుద్ధి మన నామబుద్ధి పోగొట్టడం కోసం ఆయన రూపాన్ని ధ్యానం చేయాలి, ఆయన నామాన్ని స్మరించాలి. అలా స్మరించగా 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 ఏ రూపాన్నైతే మనం ధ్యానం చేస్తున్నాము, ఏ నామాన్నైతే మనం స్మరిస్తున్నాము, మనకు నిజం తెలియకపోయినా మనం ఆరాధించే దేవుడికి నిజం తెలుసు. వాడు ఏం చేస్తాడంటే నిజం దగ్గర తీసుకెళ్లి వాడు కూడా తప్పుకుంటాడు. అది సాధనలో ఉన్నటువంటి మెలకువలు. అయితే ఎవరో మనం బంధించరు, మన రూపం మన నామం. ఎవరైనా నల్లగా ఉన్నవారిని మీరు నల్లగా ఉన్నారు అనండి, వాడు ఎంత బాధపడతారో పాపం. ఇంకెదే కారణం, ఆ దేహంతో తాదాత్మ్యం, రంగుతోటి తాదాత్మ్యం పొందటం వల్ల. ఆ రంగు వాడు కాదు, ఆ రూపం వాడు కాదు, కానీ ఆయన దాంతో తాదాత్మ్యం పొందుతారు. తాదాత్మ్యం పొందటం వల్ల మీరు నల్లగా ఉన్నారంటే వాళ్ళకి దుఃఖం వస్తుంది. ఐడెంటిఫికేషన్ లేకపోతే అసలు దుఃఖం లేదు. సూర్యుడు ఏ విధంగా అయితే చీకటిని చూడలేడు, ఐడెంటిఫికేషన్ లేని వాడికి దుఃఖం కూడా కనపడదు. ఎవడైతే వాడు రూపంతో వాడి నామంతో ఐడెంటిఫికేషన్ ఎవరికైతే లేదు, వాడికి ఒక దుఃఖాన్ని చూద్దామన్నాడికి దుఃఖం కనపడదు. సార్వల్ ఎస్టేట్కి ఇది వెళ్ళిపోతాడు వాడు. ఇప్పుడు దేహం మరణించిన తర్వాత కాదు, దేహం ఉండగానే ఈ శవం ఈ భూమి మీద తిరుగుతున్నప్పుడు మనకు రూపం ఉంది కాబట్టి, మనకు నామం ఉంది కాబట్టి, ఈ రూప బుద్ధి పోవటానికి, ఈ నామ బుద్ధి పోవటానికి ఆ నామం ఆ రూపం మనకు ఉపయోగపడతాయి. అయితే ఆ నామం మటుకు మీరు ప్రీతిగా చేయాలి. కేవలం యాంత్రికంగా చేసి ఇష్టం లేకుండా చేస్తే సరిపోతుంది. మీరు ఇష్టంగా చేస్తున్నారు, ఇష్టంగా చేయటం లేదు. అది దేనికోసం చేస్తున్నారు? లోక ప్రయోజనం కోసం ఆ నామం చేస్తున్నారా, మోక్షం కోసం చేస్తున్నారా, అది కూడా చూస్తాడట. వాడు కొంతమంది దేవుడి పేరు తలపెట్టుకుంటూ ఉంటారు. నువ్వు తలపెట్టుకునేటప్పుడు నీ ప్రయోజనం ఏంటి? లోకానికి సంబంధించిన ఏదైనా వ్యవహారం సక్సెస్ అవ్వడం కోసం నువ్వు చేస్తున్నావా, కేవలం లిబరేషన్ కోసమే చేస్తున్నావా, సెలబ్రేషన్ కోసమే చేస్తున్నావా, లోపల నువ్వు ఎందుకు చేస్తున్నావు? నీ తలంపుని కూడా వాడు చూస్తూ ఉంటాడు. కొంతమంది ధ్యానాలు చేస్తారు, జపాలు చేస్తారు, లోకానికి సంబంధించినవి కావలసి యజ్ఞాలు చేస్తూ ఉంటారు. ఆ చేసింది కూడా ఏ ఉద్దేశం మీద కూడా మోక్షం కోసం నువ్వు చేస్తున్నావా, లేకపోతే లోకానికి సంబంధించిన పని నెరవేరటం కోసం చూస్తున్నావా, అది కూడా లోపల ఉండాలని సాక్షిగా చూస్తూ ఉంటాడు. సర్వాంతర్యాన్నే కాదు, సర్వసాక్షి ఆయన. అంచేది అంతటా ఉన్నదే నామ, అంతటా ఉన్నది, అంతటా ఉన్నది చైతన్యమే, అంతటా ఉన్నది బ్రహ్మం అని ఎలా చెబుతున్నారు ఇక్కడ భగవాన్ కూడా చెబుతుంది. ఏమంటే అంతటా ఉన్నది నామమే, అంటే ఇక్కడ చైతన్యం అనే బదులు నామం అని చెబుతున్నాడు. ఇక్కడ చైతన్యం చైతన్యం అంటానికి ఇక్కడ నామాన్ని కూడా ప్రాముఖ్యత ఇచ్చి చెబుతున్నాడు. ఏ అగాధంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ గుహలోకి వెళ్ళినా, కైలోకాలకి వెళ్ళినా, కింద లోకాలకి వెళ్ళినా, ఎక్కడున్నా నామే, ఎక్కడున్నా ఎక్కడున్నా నామమే, ఎక్కడున్నా చైతన్యమే. అంచేత అంటే అంతా నామమయం. ఆ నామాన్ని నువ్వు పట్టుకుని ఏ నామాన్ని అయితే నువ్వు ఉపాసన చేస్తున్నావు దాన్నే పట్టుకుని వేదాంటే ఇతర రూపాలు ఇతర నామాలు నేను ఏం బాధించవు. నీ రూపానికి నీ నామానికి కూడా నువ్వు దూరం అయిపోతావు, అప్పుడు నీకు చైతన్యం స్వరూపంగా వ్యక్తమవుతుంది. ఇప్పుడు నారాయణుడు ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడు అనుకుంటున్నావు, వైకుంఠంలో ఉన్న నారాయణుడు నీ మనస్సు ఎంత నిజమో, నీ దేహం ఎంత నిజమో, లోకం ఎంత నిజమో, అది కూడా అంతే నిజం. అది వ్యవహారిక సత్యమే కానీ పారమార్థిక సత్యం కాదు. కానీ ఎప్పుడైతే చైతన్యం నీకు స్వరూపంగా వ్యక్తమైందో దానికి వేరుగా ఇంకేది నీకు వ్యక్తం కాదు. ఉన్న వస్తువు పారమార్థిక వస్తువు నీ హృదయ గుహలో ఉంది, నీ హృదయ గుహలోనే ఉంది. ఆ గుహలోకి నువ్వు వెళ్ళలేకపోతున్నావు. ఆ గుహలోకి వెళ్ళటానికి వైరాగ్యం కావాలి. వైరాగ్యం లేనివాడు హృదయం యొక్క గుహలోకి వెళ్ళాడు. అదే కృష్ణుడు గీతలో చెప్తాడు, ఒకటి వైరాగ్యం, రెండు అభ్యాసం. ఈ రెండు లేకుండా హృదయ గుహలో నువ్వు ప్రవేశించలేవు. ఎక్కడైతే నీ నియమించేవాడు ఉన్నాడో, ఎక్కడైతే నీ కంట్రోలర్ ఉన్నాడో, అక్కడికి నువ్వు వెళ్ళి ప్రవేశించాలంటే నువ్వు వైరాగ్యం లేకుండా అభ్యాసం లేకుండా నువ్వు అక్కడ ప్రవేశించలేవు. అదే రమణస్వామి వైరాగ్యం గురించి కొంతమంది చెప్తాను సార్, ఈజ్ డిటాచ్మెంట్ ఈజ్ యాజ్ కంప్లీట్ యాజ్ ఇట్ ఈజ్ పెర్ఫెక్ట్. ఆ భక్తుడికి నామంలో ఉన్న రుచి తెలుస్తుంది, కానీ భక్తుడు కానివాడి నామం చేసినా మామూలు దూడ బూడులు తిన్నట్టే. భగవంతుడి యొక్క నామంలో ఉన్న రుచి భక్తుడికి మాత్రమే విదితం అటువంటి, భక్తుడికి మాత్రమే విదితం. ఎందుకంటే ఆయన మనకి ఎంత జగత్తు జీవుడు ఈశ్వరుడు మనోకల్పితమని చెప్పినటువంటి అరుణాచల మహర్షి, జగత్తు జీవుడు ఈశ్వరుడు కూడా ఎవడైతే దేవుడు అనుకుంటున్నావు వాడు కూడా మనోకల్పితమే అని చెప్పినటువంటి అరుణాచల మహర్షి లాస్ట్ డేరు. ఆయన ప్రాణం అంటే ఆయన ప్రాణం వెళ్ళి హృదయంలో లయం అవుతున్నప్పుడు ఆయన ప్రాణం ప్రయాణం చేయలేదు. ఆయన ప్రాణం ప్రయాణం చేయలేదు హృదయంలో లయమైనప్పుడు. ప్రయాణం చేయడానికి భేద దృష్టి ఉంటే కదా ప్రయాణం చేసేది. జ్ఞానం యొక్క ప్రాణం ప్రయాణం చేయదు, హృదయంలో అణిగిపోతుంది, చైతన్యంలో అణిగిపోతుంది. ఆయన ప్రాణం ఆ చైతన్యానికి, ఆ దేహం అంటే దేహం విడిచిపెట్టే టైంలో, ఆ దేహం ఆయనతో ఆయనలోంచి జారిపోతున్న టైంలో కూడా, అప్పుడు కూడా అరుణాచల శివ అరుణాచల శివని భక్తుడు అక్షరమణ మాల చేస్తుంటే కళ్ళు మూసుకుని ఆయన తెరిచి కన్నీళ్లు కార్చాడు. ఏంటి దేవుడు కూడా మనవ కల్పితమని చెప్పిన ఈ పెద్ద మనిషి, జగత్తు జీవుడు ఈశ్వరుడు మనవ కల్పితముడే అని ఆయన సిద్ధాంతం చేశాడు. అది తత్వం, తత్వం చెప్పినప్పుడు అది కరెక్టే. అయితే లాస్ట్ మినిట్లో రమణ మహర్షి గారు కూడా అక్షరమణమాల అక్కడున్న భక్తులు క్యాంటీన్ చేస్తాంటే కళ్ళు తెరిచాడు, కళ్ళు తెరవటమే కాదు కన్నీళ్లు కార్చాడు లాస్ట్ మినిట్లో కూడా. అంటే దానికి భక్తి లేదని ఎలా చెప్తాం? తత్వం చెప్పినప్పుడు మళ్ళీ రాజీ పడలేదు. సరే ఈ రంగన్ని అడుగుతాడు, ఒకవేళ మీకు భగవంతుడికి కనిపిస్తాడనుకోండి మీరు ఏమైనా కోరుకుంటారని రంగన్ని భగవాన్ అడుగుతాడు. భగవంతుడు మీకు కనిపిస్తాడనుకోండి, కనిపిస్తే మీరు ఏమైనా కోరుకుంటారా అని అడిగాడు. అంటే భగవాన్ అన్నారు కోరుకుంటానన్నాడు. భగవంతుడు నాకు కనిపిస్తే నేను కోరుకుంటాను, ఏమని కోరుకుంటారని? మీరు ఎప్పుడు నాకు కనిపించొద్దని కోరుకుంటా అన్నాడు. అది అద్వైత పరాకాష్ఠ. జ్ఞానం అజ్ఞానం అంటే ఏమంటే నీకు నీ లోపల గమనమైన అజ్ఞానం, నీ లోపల నిజమైన నేను చూసావు అదే జ్ఞానం. అది జ్ఞానం, ఇది అజ్ఞానం, అంతకంటే ఏమి లేదు. అది తెలిస్తే నీకు ఎప్పుడు లేదని సంగతి తెలుస్తుంది, నువ్వు ఉందనుకున్నప్పుడు కూడా లేదని సంగతి నీకు తెలుస్తుంది. ఈ దొంగనే నువ్వు ఉందనుకుంటున్నావు, ఆ నిజమైన నేనికి తెలిసేటట్టండి. నేను చేసిన సాధన నిజం కాదు, దొంగలైన పోయిన మాట నిజం కాదు, ఇప్పుడు నేనే లేదని సంగతి నీకు తెలుస్తుంది అట్లా. అది ఇక్కడ ఆ లోపల నిజమైన నేను నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు నువ్వు చేసిన సాధన అంతా నిజం కాదని సంగతి నీకు తెలుస్తుంది. అది నువ్వు ఉందనుకున్నప్పుడు లేదు, ఉన్న దాని వలే కనిపిస్తాను, కానీ కనిపిస్తాను కాబట్టి సాధన చేయమంటున్నావు. అంత లేకపోతే అంతకంటే ఏమి లేదు. రమణ మహర్షి గారు అన్నారు, నువ్వు సాధన చేసేప్పుడు నా సాధకం తీసుకో పక్కన పెట్టి ఇంకేమి లేదు అన్నారు. వండర్ఫుల్ టీచింగ్. అది మీరు ఎంజాయ్ చేయలేదు ముందు, సబ్జెక్ట్ ఎంజాయ్ చేయండి ముందు, సాధన తర్వాత చెప్పింది కానీ సబ్జెక్ట్ ఎంజాయ్ చేయండి. నువ్వు ఎవడైతే లోపల నీ లోపల నుండి సాధన చేస్తున్నాడో, చైతన్యం ఏమి సాధన చేయదు, నిజమైన నేనేది సాధన చేయదు. లోపల ఎవడుండైతే నీకు సాధన చేస్తున్నాడు, సాధన చేసింది మనస్తే, సాధన చేసింది దొంగనేనే, దాన్ని తీసుకో పక్కన పెడితే సాధించడం పనే లేదు. ఒకవేళ మనస్తోడు సాధన చేసి సాధన చేసి నువ్వు బ్రహ్మాండం పొందినా సరే అదొక మార్గం, లేకపోతే ఈ సాధన చేసేవాడిని తీసేసినా సరే అది కూడా ఒక మార్గమే. దాన్ని వాడిని ఎలిమినేట్ చేసి వాడిని రిమూవ్ చేసినా సరే వాడిని ఎలా తీసేటువంటి వాడిని ముస్తాఫ్ చేయటం మానే ఇంకేం అక్కర్లేదు. ఆ లోపల ఫాల్స్ అయిన నువ్వు డెకరేట్ చేయటం మానేస్తే దాని అంతా అది రాలిపోదు. నేను మొట్టమొదటి కృష్ణుడు చెప్పిన మాటలు చెప్పుకున్నాను చూడండి, నువ్వు ఆనర్ను గుర్తిస్తున్నావు అనుకో, డిజాండర్ను గుర్తిస్తున్నావు అనుకో, దొంగగా నీకు పెరమినెంట్ అయిపోతుంది. అది గుర్తించడం లేదనుకో, ఆనర్ని డిజాండర్ను నెగ్లెక్ట్ చేస్తున్నావు అనుకో, దొంగగా నీకు ఫుడ్ అనేది పోతుంది. ఆ టెక్నిక్స్ మనకు అర్థం కావాలి. ఆ దొంగ నేనేమో ఎప్పుడు ద్వైతం మధ్యలో ఉంటుంది, ఆ నిజమైన నేను ద్వంద్వాతీతం, అది స్వయంగా ఉంటుంది, ఇతరుల మీద ఆధారపడి ఉండదు. ఈ దొంగ నేనికేమో శరీరం కావాలి, దేహం కావాలి, శరీరం కావాలి, లోకం కావాలి, దేవతలు కావాలి, దేవుడు కావాలి, పునర్జన్మలు కావాలి, పుణ్యం కావాలి, పాపం కావాలి. పుణ్యము దొంగనేనికే, పాపము దొంగనేనికే. నిజమైన నేను పుణ్యంతోటి సంబంధం లేదు, పాపంతోటి సంబంధం లేదు. నువ్వు పాపివి పాపివి అని నువ్వు అనుకోకు. పదిహేను అధ్యాయంలో చెప్తాడు కృష్ణుడు, జీవుడు ప్రకృతికి సంబంధించిన వాడు కాదు, భగవంతుడికి సంబంధించిన వాడు. అంటే నువ్వు భగవంతుని నిరంతరము స్మరించడం వల్ల భగవంతుని స్వరూపం పొందుతావు. నువ్వు భగవంతుడికి సంబంధించిన వాడే, నువ్వు ప్రకృతికి సంబంధించిన వాడు కాదు. అంటే నువ్వు పాపివి ఎలా అవుతావు, నువ్వు భగవంతుడికి సంబంధించిన వాడే. నువ్వు భగవంతుని నిరంతరము నువ్వు భగవంతుని చింతించడం వల్ల నువ్వు భగవంతు స్వరూపం పొందుతావు. మిస్టెక్స్ అనేవి టెంపరీ అన్నాడు కృష్ణుడి గీతలో. ఆల్ మిస్టేక్స్ ఆర్ టెంపరీ. బాగా అర్థం చేసుకోండి, దొంగనేని యొక్క ఆ మొదలులోనే నిజం ఉంది. ఈ దొంగనేని విచిత్రంగా చేస్తే దాని మొదల్లోకి వెళుతుంది, దాని మొదల్లోకి వెళ్ళడానికి వెళ్ళగానే దొంగనేని నశిస్తుంది, నిజమే నేను వ్యక్తం అవుతుంది. అంటే జీవుడనేవాడు భగవంతుడికి సంబంధించిన వాడే. మిస్టేక్స్ అనేవి టెంపరీ, ఆల్ మిస్టేక్స్ ఆర్ టెంపరీ. అంటే నువ్వు ఏదో పుస్తకాలు చదివిన జ్ఞానం వచ్చేసింది అనుకోకు, పుస్తకాలు చదివితే పాండిత్యం వస్తుంది. మీరందరూ దండలేస్తారు, ఉపయోగిస్తారు, అక్కడ తోడు సరే నీకు అది కాదు. జ్ఞానం అంటే నిజమైన నేను నీకు తెలియబడాలి, అది నీ జ్ఞానం. ఏదో నాలుగు పుస్తకాలు చదివేసి నాకు జ్ఞానం వచ్చేసింది అనుకోదు, అది పాండిత్యం. ధనం ఎటువంటిదో, గౌరవం ఎటువంటిదో, అధికారం ఎటువంటిదో, పాండిత్యం కూడా ఎటువంటిదే. పాండిత్యం ఆటలి కంటే గొప్పది కాదు. ఇప్పుడు వాడు కష్టపడి చదువుకుంటున్నాడు అంటారు, చివరి వాడు చదువుకుని దేనికి డబ్బు సంపాదించడానికే కదా. నువ్వు చదివి ఎక్కడికి వెళ్తాను, చివరికి డబ్బు దగ్గరికి వెళ్తాను. అంటే పాండిత్యటువంటి ధనం ఎటువంటి, పాండిత్యం అటువంటిది, ధనం కంటే గొప్పది కాదు పాండిత్యం. ఈ గౌరవాలు, ధనాలు, పాండిత్యాలు, ఈ గొప్పలు, ఇవన్నీ ప్రకృతికి సంబంధించిన విషయాలు. ఇవి అంటే నాలుగు పుస్తకాలు చదివితే నీకు పాండిత్యం రావచ్చు, నీకు డిక్షనరీ చదివితే పది శబ్దాలకి నీకు అర్థం తెలియవచ్చు, అదంతా పాండిత్యానికి సంబంధించింది. జ్ఞానం అంటే అది కాదు అయ్యా, ఉన్నదేదో ఉంది, అది నీ హృదయంలోనే ఉంది, అది స్వరూపంగానే ఉంది, నీకెక్కడ దూరం లేదు, నీ కూడా ఉంది, నీ పైన ఉంది, కుడి పక్కన ఉంది, ఎడం పక్కన ఉంది, కింద ఉంది, పైన ఉంది, నీ కూడా వస్తుంది. దేహం ఉన్నప్పుడు ఉంది, దేహం లేనప్పుడు ఉంది. నువ్వు ఏ లోకానికి ప్రయాణం చేసినప్పుడు నీకు సపోర్ట్గా ఉన్నది, అదే ఆ నిజమైన దాన్ని నీకు చైతన్యం సపోర్ట్గా ఉంది. దాని తాలూకు అనుభవ జ్ఞానం. అందుకే నీ మనస్తోటి ఎక్వైర్ చేసే విద్య జ్ఞానం అధికారమైన జ్ఞానం అంటే సద్వస్తుతాలకు అనుభవ జ్ఞానం. అది ద్వంద్వాతీతం. నేననేది ద్వంద్వాల మధ్యన తిరుగుతుంది. దీన్ని తీసుకెళ్లే ద్వంద్వాతీతంలో ఐక్యం చేయటం, అక్కడ ఉంచగలిగితే, అక్కడ ఉంచగలిగితే, అక్కడ నిలబెట్టగలిగితే వస్తువు నీకు వ్యక్తం అవుతుంది. గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు, నువ్వు ఉన్నావన్న సంగతి నీకు తెలియదు. గాఢ నిద్రలో నువ్వు ఎక్కడైతే ఉంటున్నావు అక్కడ జాగ్రత్త వస్తువులోకి నీ మనసును తీసుకెళ్లి, దొంగనైనా తీసుకెళ్లి అక్కడ ఉంచగలిగితే, అక్కడ ఉంచగలిగితే, అక్కడ నిలబెట్టగలిగితే, అక్కడ కాని పెర్మనెంట్గా ఉంచగలిగితే అక్కడ, అదే భక్తి, అదే జ్ఞానం, అదే యోగం. ఆచార్యుల వారు భక్తి గురించి, ఇప్పుడు మనం రాతిని పూజిస్తాం, అది ఉపాసన కోసం మంచిదే. అంటే మనకు దేహబుద్ధి ఉంది కాబట్టి పైన బయట దేవుణ్ణి మనం ఉపాసించడం తేలిక. ద్వైతం అద్వైతానికి దారి తీస్తుంది. కానీ ఆచార్యులు వారు భక్తి గురించి నిర్వచనం చెప్పాడు. ఏం చెప్పాడంటే స్వస్వరూపాన్ని అనుసంధానం చేసిన భక్తి అని చెప్పాడు ఆయన. నువ్వు ఎవరుగా ఉన్నావో అలా ఉండగలగడమే నిజమైన భక్తి. స్వస్వరూప అనుసంధానమే నిజమైన భక్తి అని ఆచార్యుల వారు ఆయన నిర్వచనంలో చెప్పారు. అయితే మనం బయట రాని రప్పని పూజిస్తున్నాం, అది ఉపాసన కోసం, ఏకాగ్రత కోసం. అంటే బయట దేవుణ్ణి మనం పూజిస్తున్నాం కదా, గుళ్ళో గడుపుతున్నాం, రాయిని పూజిస్తున్నాం, రాను అప్పలను పూజిస్తున్నాం కదా, దానివల్ల ప్రయోజనం లేదు కదా. విగ్రహం వల్ల నిగ్రహం వస్తుంది, విగ్రహాన్ని ఆరాధించడం వల్ల నిగ్రహం ఒకటి వస్తుంది, ఏకాగ్రత వస్తుంది, దాని ప్రయోజనం దాని ఉంది. కానీ ఇవన్నీ వ్యవహారిక సత్యాలే, కానీ పారమార్థిక సత్యం మటుకు కాదు. శంకరాచార్య వారు ఒక ప్రశ్న అడిగారు, ఆన్సర్ చేయడం చాలా కష్టం. మీరు అంతా నిజం అంటున్నారు, ఏమీ లేదు అంటున్నారు, ఉన్నది ఒకటే అంటున్నారు, అంతా నిజం అంటున్నారు, అంతా నిజం అంటున్నారు, మరి మీరు బోధించడం ఎందుకు, మేము వింటే వింటే ఈ నిద్యే కదా అన్నాడు ఒక ఆయన. మీరు కష్టపడి టీచ్ చేస్తున్నారు, మేము వింటున్నాం, మరి ఇది నిద్యే కదా, ఇంకా స్నానం చేసిన తర్వాత వచ్చి కూర్చోమంటున్నారు, ఇంత కష్టపడి టీచ్ చేస్తున్నారు మీరు, టీచ్ చేసినప్పుడు ఇదంతా నిజ ఎంత ఏమి లేదంటే మీ టీచింగ్ ఎందుకు, మీ బోధించదు, మేము వింటే ఎంచదు, మీరు కష్టపడి చెప్పడం ఎందుకు, ఇందులో ఏమి లేనప్పుడు ఆచార్య వారిని ఒకరు ప్రశ్నించారు. ప్రశ్నిస్తే ఆచార్య వారు దానికి చెప్పిన రిప్లై అయితే నేను నిద్రపోతున్నాం, నీకు స్వప్నం వచ్చిందనుకో, నీకు డ్రీమ్ వచ్చిందనుకో, ఓ డ్రీమ్ జరుగుతుంది, ఆ డ్రీమ్ జరిగేటప్పుడు పెద్ద పాము కానీ ఓ పెద్ద సింహం కానీ నీ మీద వచ్చి పడిపోయినట్టు అనిపించిందనుకో, పెద్ద సర్పం కానీ లేదా ఒక సింహం కానీ నీ మీద వచ్చి పడిపోయినట్టు అనిపించిందనుకో, అప్పుడు నీకు వెంటనే ఏం వస్తుందని అడిగారు. మెరుకు వస్తున్నాడు, మెరుకు వస్తున్నాడు అయితే ఆ పెద్ద పాము కానీ ఆ సింహం కానీ నువ్వు నిజం అనుకుంటావా, మెరుకు వచ్చేటం అన్నాడు. సర్పం నిజం కాదన్న, సింహం నిజం కాదన్నాడు. అది నిజం కాకపోయినా ఆ సర్పం నిజం కాని మాట నిజమే, ఆ సింహం నిజం కాని మాట నిజమే, నీకు మేలుకోవడానికి అది అబద్ధమైన సింహం ఉపయోగపడిందా లేదా అన్నాడు. ఉపయోగపడిందండి నా టీచింగ్ అంటే వంటకులు చెప్పాడు. జాతర ఆ రిప్లై చూడండి ఎంత ప్రాపర్గా ఉందండి. నీకు స్వప్నంలో వచ్చిన సింహం అబద్ధమే, కానీ మేలుకోవడానికి ఉపయోగపడింది, అబద్ధమైన సింహమే. నువ్వు ఏకీ స్టేట్లో ఉండడానికి ఉపయోగపడింది, నా టీచింగ్ కూడా స్వప్నంలోని సింహం లాంటిది. నువ్వు చైతన్య, ఆ చైతన్య స్థాయిని అందుకోవడానికి ఉపయోగపడుతుంది, కానీ ఈ టీచింగ్ లక్ష్యం ఆ స్వప్నంలో కనిపించిన సింహం లాంటిది. అయితే స్వప్నంలో కనిపించిన సింహం నీకు జాగ్రత్త, అది అబద్ధమైనప్పటికీ అబద్ధం నీకు జాగ్రత్త వ్యవస్థలు తీసుకురావడానికి ఉపయోగపడిందా లేదా. నువ్వు మీకు వచ్చాడు ఏమంటావు, ఏమి ఏమనుకున్నాను, వచ్చిన లేదు వచ్చి సింహం పడిపోయింది అనుకున్నాను, ఏమి లేదు నువ్వు అనుకుంటున్నాడు మనం నిజమే, కానీ ఇది జాగ్రత్త వ్యవస్థలోకి తీసుకొచ్చింది, అది ఉపయోగపడిందా లేదా అబద్ధమైన సింహం. నా టీచింగ్ కూడా అటువంటి సింహం అది. ఆచార్యులు చెప్తారు, ఒకవేళ నీ సాధన చేసి ఓపిక లేకపోతే నీకంటే చైతన్య స్థాయి ఎక్కువ ఉన్న వాళ్ళతో కాస్త వివేకవంతులతో సహవాసం చెయ్యి, అది కూడా నీకు సహకరిస్తుంది ఆధ్యాత్మిక అభివృద్ధికి. ఒకవేళ నీకు సాధన చేసే శక్తి లేదనుకో, నీకంటే చైతన్య స్థాయి ఎక్కువ ఉన్న వాళ్ళతోటి, నీకంటే వివేకవంతులతోటి, ఎప్పటికప్పుడు ఆ బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకున్న వాళ్ళతో, నువ్వు వాళ్ళతో సహవాసం చేసినా ఎంతో కొంత వాళ్ళ వైబ్రేషన్స్ నీకు పనిచేస్తాయి. వాళ్ళు మన గురించి ఎంతో సఫర్ అయ్యారు, సాక్రిఫైస్ సఫరింగ్ వాళ్ళు. వాళ్ళకి ఏముంది, నేను అక్కడ జోషి మట్లో చూశాను మొన్న, ఉరికి ఇంత గుహ ఉంది, ఏమాత్రం గుహ ఉంది అంటే మన ఇంట్లో గదులు ఉంటాయి చూడండి, ఆ గదిలో సగం బాగా ఉంటుంది ఆ గుహ. ఎవరో తీసుకెళ్ళండి, శంకరాచార్య గారి ఇల్లు అన్నాడు ఆ గుహను. శంకరాచార్య వారి ఇల్లు ఏంటి అన్నాడు నాన్న, నేను ఇక్కడే నిద్రపోయేవాడు, ఇక్కడే రాసుకున్నాడు, ఇక్కడే చదువుకున్నాడు, చదువుకోవడం అక్కడే, రాత అక్కడ తాటాకుల మీద రాసుకోరటండి, ఆయన రైటింగ్ అక్కడే, నిద్రపోవడం అక్కడే, కూర్చోవడం అక్కడే, ఎవరితోటో మాట్లాడడం అక్కడే. శంకరాచార్య వారు రెసిడెన్స్ అన్నాడు, ఇంత చేస్తే మన గదుల్లో సగం గదులు కానీ, దాన్ని బట్టి వాళ్ళు ఎంత బాధపడి మనకి చెప్పారు,
మనకు అర్థమవుతుంది. అది చూస్తేనే కానీ మనకు తెలియదు వాడు సఫరింగ్, ఎంత సఫరింగ్ ఉందో ఎంత సాక్రిఫైస్ ఉందో మనకు తెలుస్తుంది. శంకరాచార్య వారికి టీచింగ్ అంటే బాగా ఇష్టం. ఏం చేయాలి ఆయన అర్థం ఏంటి, సబ్జెక్టు నువ్వు బాగా అర్థం చేసుకుంటే నీకు అభ్యాసం చేయాలని అది ఆచరించాలనే బుద్ధి కలుగుతుంది. సబ్జెక్ట్ నీకు అర్థం కాదనుకో ఆచరించాలని ప్రాక్టీస్ చేయాలని బుద్ధి నీకు కలగదు. సబ్జెక్టు నువ్వు ఇసుకొచ్చినా వినవు. ఫిజిక్స్ అయినా సరే కెమిస్ట్రీ అయినా సరే ఆ సబ్జెక్ట్ యొక్క ప్రాముఖ్యత నీకు తెలియాలి. అంటే ఇసుకొచ్చిరా చెప్పేవాడు సబ్జెక్ట్ అయినా. అలా వినగలిగా నీకు ఏమవుతుంది, అసలు అర్థమవుతుంది. సబ్జెక్ట్ నీకు అర్థమైతే ముందు నీకు ఒక క్లారిటీ వస్తే అప్పుడు నీకు ఆచరించాలని, సబ్జెక్ట్ నీకు అర్థం కాకపోతే ఆచరించాలని బుద్ధి నీకు కలగదు. నువ్వు ఆచరించేది 25%, నువ్వు 75% సబ్జెక్ట్ వింటే నువ్వు ప్రాక్టీస్ చేసి 25% సరిపోతుంది. అంటే నువ్వు బాగా అర్థం చేసుకుంటే ఆచరించాలన్న బుద్ధి కలుగుతుంది. అలాగే ఆచరించగా 75% నీకు అర్థం చేయకూడదని నీకు స్టేటస్ వచ్చేస్తుంది. మిగతా 25% నువ్వు కొన్ని ప్రాక్టీస్ చేస్తుంది నీకు అనుభవంలోకి వచ్చేస్తుంది. అది అనుభవేక వైద్యం, అది నీ ఊహించడం వల్ల అది నీకు రాదు, ఇమాజినేషన్ వల్ల అది నీకు రాదు, అనుభవేక వైద్యం. అనుభవం ఎలా వస్తుందంటే ప్రాక్టీస్ వల్ల వస్తుంది నీకు. అది ముందు శృణు, శ్రద్ధగా విను. వినంటే చెవులతో కాదు, ఆ చెవుల లోపల నుంచి ఎవడైతే వింటున్నాడో వాడు చెవుల దగ్గర ఉండేవాడు. మన శవాలు ఎక్కడ పనేసి మన మనసు జీవుని నాశాపంగా ఉంచుతాం అనుకుని వాడే అంటాడు. వాడు శంకరాచార్యలో ఎవరికైతే బోధిస్తున్నాడో వాడు ఇక్కడ ఉండాలడు. మనం ఇక్కడ ఉంటాం, మనసు ఎప్పటికీ నరసాపరణం ఉంటాడు. వినటం అంటే అది కాదు, చెవులు వినవు. చెవులు ఉంటే గోళలు, చెవులు గోళాలు, కళ్ళు చెవులు గోళాలు. అంటే లోపల జీవుడు ఈ చెవుని ఉపయోగించుకుంటాడు వింటాను. అది వినేవాడు ఇక్కడ ఉండాలని అది ఆచార్య వారు చెప్పింది. అంటే నీకు జపం చేయగా చేయగా చేయగా, ఈ ధ్యానం చేయగా చేయగా, ఈ ప్రయత్నంతో సంబంధం లేకుండా అది హృదయంలో కొంతకాలం నువ్వు ప్రాక్టీస్ చేస్తే జపం నీ హృదయంలో ఆటోమేటిక్గా జరిగిపోతూనే ఉంటుంది. బొమ్మలు చూస్తాం ఆంజనేయం హృదయాన్ని ఇలా చిలిచి ఉంచినట్టు. నేను 3వ తరగతి 2వ తరగతి చదివినప్పుడు మా ఇంట్లో బొమ్మ ఉండేది, మా పాప మా పెట్టారు ఆ బొమ్మ. నాకు ఇప్పుడు కూడా గుర్తు 3వ తరగతి 2వ తరగతి ఆ బొమ్మ ఉంటే చాలా పెద్ద బొమ్మ ఉండేది నాకు మా ఇంట్లో. ఆ బొమ్మ ఏంటంటే ఆంజనేయ స్వామి ఇలాగ ఈ గుణ్ణి పెగిలించి చూపిస్తారు, లోపల సీతారాములు ఉంటారు. అంటే రాముడు నా హృదయంలోని రాముడే అని చెప్పడం కోసం అది నేను ఎప్పుడో 2వ తరగతి 3వ తరగతి లేదనుకోండి, ఆ బొమ్మ మా ఇంటికాడ ఉండేది. ఆ ఎవరో మా పాప మా పెట్టిన బొమ్మది. ఆ బొమ్మ పెద్ద బొమ్మగా ఉండదు. ఆ బొమ్మ ఎప్పుడైనా నాకు గుర్తిస్తుంది హృదయ రాముడు, ఆత్మారాముడు. అదే గాంధీ గారు చెప్పారు, నేను దశరథ కుమారుని ఆరాధిస్తున్నాను, నేను దశరథ కుమారుణ్ణి ఆరాధిస్తున్నాను. కానీ దశరథ కుమారుని ఎందుకు ఆరాధిస్తున్నారంటే హృదయరాముడిని పట్టుకోవటానికి. హృదయంలో రాముడు ఉన్నాడు, ఈ హృదయంలో ఉన్న రాముడిని పట్టుకోవడానికి దశరథ కుమారుడు రాముడిని భాషంగా ఆయన ఐడియల్గా తీసుకున్నాను, ఆదర్శంగా తీసుకున్నాను. కానీ నా గమ్యం అది కాదు, నా గమ్యం హృదయంలో ఉన్న రాముడిని పట్టుకోవడానికి. రమణ మహర్షి గారిని ప్రశ్న అడిగారు, ఏమన్నా అంతటా దేవుడు ఉన్నాడు కదా, అంతటా దేవుడు ఉన్నాడు కదా, కృష్ణుడు నీ హృదయంలో ఉన్నాను ఎందుకు చెప్పాడు. దేవుడు ఒక చోట ఉండి మరొక చేట లేకపోతే అది దేవుడు కాదు. కానీ కృష్ణుడు ఎవరు చెప్పాడంటే అహమాత్మ గుణాకేశ సర్వభూతాశ్రయిష్ఠత, అందరి హృదయాల్లోనే నీ స్థిరంగా ఆత్మరూపంలో చైతన్య రూపంలో అందరి హృదయాల్లో ఉన్నానని చెప్పాడు. అంతటా ఉన్నవాడు అంతటా ఉంటాడు కదా, దేవుడు హృదయంలో ఉన్నానని పర్టికులర్గా ఎందుకు చెప్పాడని దానికి లాజికల్ థింకింగ్ కావాలి. అంటే ఆయన ఏమన్నాడంటే, ఆయన బుడబట్టు మాటలు చెప్పలేదు రమణ మహర్షి గారు. లేకపోతే స్కంద పురాణంలో ఎలా ఉంది, శివ పురాణంలో ఎలా ఉంది, విష్ణు పురాణంలో ఎలా ఉంది, లేకపోతే బ్రహ్మసూత్రాల్లో పరాణసూత్రం ఎలా ఉంది, ఇలా ఎందులు మొక్కలో ఏమి చెప్పలేదు కానీ. ఆయన ఏమన్నాడంటే, కృష్ణుడు అందరి హృదయాల్లో నేను ఉన్నానని చెప్పాడు కదా, అంతటా ఉన్నాడు ప్రత్యేకంగా హృదయంలో ఉన్నాను ఎందుకు చెప్పాడు అని ప్రశ్న. దానికి ఏమని చెప్పాడు, డైరెక్ట్ రిప్లై, నువ్వు నేను నేను అంటున్నావు కదా అన్నాడు. ఆయన అంటున్నాను అన్నాడు. ఆ నేను మీద లోపల నుంచి వస్తుందా బయట నుంచి వస్తుందా అడిగారు రమణ మహర్షి గారు. వాడిని అడిగిన వాడిని అదే బయట నుంచి రావటం లేదు, నాకు లోపల నుంచే వస్తాను అన్నాడు. నీకు లోపల నుంచి వస్తానని తెలిసి ఎక్కడి నుంచి వస్తానో నీకు తెలుసా అన్నాడు. అదే తెలియటా లేదన్నాడు, అక్కడే దేవుడు అన్నాడు. అడిగిన వాడిని ప్రశ్న ఏం అడిగాడంటే, నీకు ఆ నేరనే తలంపు వస్తాను కదా, నీకు బయట నుంచి వస్తాందా లోపల నుంచి వస్తాను అన్నాడు. లోపల నుంచి వస్తానని బయట నుంచి రావటం లేదన్నాడు. లోపల నుంచి వస్తానని ఒప్పుకుంటున్నావు, అది ఎక్కడి నుంచి వస్తాను, ఎక్కడో ఒక చోట నుంచి వస్తా ఉన్నాడు కదా, అది ఎక్కడి నుంచి వస్తాను అన్నాడు. అదే తెలియటం లేదు నాకు అన్నాడు. కృష్ణుడు చెప్పిన హృదయం అదే అన్నాడు. అంతే స్కంద పురాణం ఎలా ఉంది, విష్ణు పురాణం లేదు, వెళ్ళి చూసుకో. ఇటువంటి ఇంద్ర ముక్కలు ఆయనకు అలవాట్లేదు. ఆయన పుస్తకాలు చదివి జ్ఞానం అవ్వలేదు. అలా బ్రహ్మం అంటే ఏంటో తెలియకుండా బ్రహ్మానుభవం పొందిన వాడు. ఈ స్పిరిచువల్ హిస్టరీలో యూనిక్ ఇది. తర్వాత ఆయన ఎప్పుడైనా ఉపనిషత్తులు తీసుకెళ్ళి ఆయన ఎవరికైనా వస్తే ఈ ఉపనిషత్తులను నా గురించే చెప్తున్నాయంటే అనుకున్నాడు. అక్షణం నా గురించి అంటే బ్రహ్మం గురించి చెప్తున్నాయి. ఆయన గురించి వర్ణిస్తున్నట్టు ఉంది అతని ఉపనిషత్తులు, చాందోగించదనో బోధారణ్య గురించదనో. అంటే ఇప్పుడు ఇంతకీ నేను ఎందుకు చెబుతున్నానంటే అనుభవం, అప్పుడు సబ్జెక్ట్ ఎందుకు వస్తానంటే అనుభవం హృదయంలోనే జరగాలి. ఎప్పటికైనా మనకి ఎక్స్పీరియన్స్ హృదయంలోనే వస్తున్న కాలంలోనే చేతుల్లోనే రాదు. ఇంకా నేననే తలంపు లోపల నుంచే వస్తాను, మనం బయట నుంచి రావటం లేదు. ఆ నేననే తలంపు ఎక్కడి నుంచి వస్తుందో అక్కడే మీకు స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది, కాదు ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలో అయినా. అనుభవం అనేది ఏనాటికైనా హృదయంలో జరగాలి, కానీ అది కాలంలోనే చేతుల్లోనే పొట్టల్లోనే జరిగింది కాదు. ఆ నేననే తలంపు ఎక్కడి నుంచి అయితే ఉదయించి వస్తుందో అది ఉదయించే చోట కృష్ణుడు నేను ఆ హృదయంలో నేను ఉన్నానని చెప్పాడు, అక్కడే మీకు అనుభవం కలుగుతుంది. అదే సత్యజ్ఞానం, మిగతాదంతా మిథ్యాజ్ఞానం. అయితే భగవాన్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ, నువ్వు జపం ఏదో 4 రోజులు 5 రోజులు చేసి ఊరుకోకు. నువ్వు నీ జపాలకు ఏదైనా మసి పట్టిందనుకో, ఆ మసి పోయే వరకు తోము, ఏదో గంట చేత తోమేసి వదిలేకు. ఎందుకంటే ఆయన చెప్పింది జపం గురించి చెప్తున్నారట, నీ ఆ జపం సహజమైన వరకు చెయ్యినవు. అంటే ఆదివారం 2 రోజులు చేసి మానేయమంటారా, 3 రోజులు చేసి మానేయమంటారా, ఎప్పటి వరకు వచ్చే అమావాస్య వరకు చేయమంటారా, పౌర్ణమి గురు పౌర్ణమి వరకు చేస్తే సరిపోతున్నాయి, అది కదా అకౌంటింగ్ వద్దు. ఆ రోజులు లెక్క చిదురు నక్షత్రాలు వద్దు. ఆ జపం మీకు సహజమయ్యే వరకు చెయ్యి. అంటే ఇప్పుడు ఈ దేహము నేననే అంటే సహజంగా మీకు ఉండవు, ఆ లోపల జపం అంత సహజంగా జరిగిపోయేలా చెయ్యాలి. ఇవాళ మనం భక్తి మార్గంలో ఉన్నాం, జపం గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే రమణ మహర్షి గారి మీద అపవాదులు పోగొట్టడం కోసం ఇది చెబుతున్నాను. ఆయన ఎప్పుడు భక్తి గురించి చెప్పడండి, ఎప్పుడు కూడా నేను నాన్నగారు నేనేవాళ్ళని చెప్తాడండి. భక్తి గురించి ఎప్పుడేంటండి, ఎప్పుడు నేనేమన్నా విచారణ చేసుకోమంటారు, దొంగనైనా ఎక్కడ చేస్తున్నా విచారణ చేసుకోమంటారు, మిగతా గొడవలు ఏం చెప్పడంటే అంటూ ఉంటారు చాలా మంది. ఆయనకి భక్తి ఉండదు, ఆయనకి ఎంత భక్తి ఉందంటే దేవతా విగ్రహాలు ఎవరైనా తీసుకెళ్ళి చేతిలో పెడితే కన్నీళ్ళు వచ్చేట. దేవతా విగ్రహాలు ఎవరైనా తీసుకెళ్ళి ఆయన ప్రజెంట్ చేసేవారట. ఆ కృష్ణుడి విగ్రహం అలా చూస్తాను ఒకసారి టీయర్స్ వచ్చేస్తుంది, భక్తి లేని ఎలా అంటాం? ప్రాక్టికల్ వచ్చేసి నారాయణ లేకపోతే నారాయణ స్మరణం, శివస్మరణం లేదా కృష్ణుడి పగలస్మరణం చేయండి, రాత్రి మీకు తెలియకుండా లోపల జరిగిపోతా ఉంటాం. అంటే నామ యొక్క ప్రభావం అంటుంది. అంతేకాదు మీ దేహబుద్ధిలోంచి నామబుద్ధిలోంచి నేను విడుదల చేయడానికి కూడా అది అందులో ఆ బంధం నుంచి విడుదల చేయడానికి కూడా మీకు సహకరిస్తుంది. నామ యొక్క ప్రభావం అటువంటిది, అది సహజమైపోతే మీరు లేదు, మీరే అంటున్నారు భగవాన్. ఏది అది ఆ లోపల జపం మీకు సహజమైపోతే మీరు ఎవరుగా ఉన్నారు, వారుగా మీరు తెలియబడతారు. మీరు లేదు మీరే, అంటే మీరు లేదు చైతన్యమే. మీరు పూర్వజన్మ లేదు పునర్జన్మ లేదు. నేను ఏదో కష్టపడిపోయాను, కష్టపడి సాధన చేశాను, కష్టపడి జపం చేశాను, అదంతా కూడా నిజం కానీ మళ్ళీ మీకు అనుభవంలోకి వస్తుంది. నేను ఏదో కష్టపడి చేశాను మీరు అనుకుంటారు కదా, ఏమి లేదని మీకు అనిపిస్తుంది అప్పుడు. ఇక భగవాన్ చెప్పేది అంటే కానీ ఇంటికాడ పనులేదు నేను చేసుకుంటున్నాడు మాకు కుదరట్లేదు అనుకో. నేను ఇంటికాడ చేసుకున్న పనులు కూడా జపం సహజంగా జరిగిపోతుంటాను. నువ్వు వంట చేసినప్పుడు, కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, చెప్పలేదు నీళ్ళు తెచ్చుకున్నప్పుడు, ఏ పని చేస్తున్నప్పటికీ ఆ పని మనకు ఆ జపం నీ హృదయంలో సహజంగా జరిగిపోతూ ఉండాలి. అప్పుడు నీకు సత్యం ఉన్నది ఉన్నట్టుగా వ్యక్తమవుతుంది. నువ్వు పూజ గదిలోనే నీకు ఆ జపం గుర్తొస్తున్నానుకో, మిగతా టైంలో నీకు హృదయంలో జపం జరగదనుకో, అప్పుడు నీకు సత్యం వ్యక్తం అవ్వదు. నువ్వు ఏ పని చేసుకున్నప్పటికీ ఆ జపం లోపల జరుగుతూ ఉండాలి. అప్పుడు సత్యం నీ హృదయంలో ఉన్న సత్యం, నీ హృదయంలో ఉన్న ట్రూత్, ఆ పరమార్థం నీ హృదయంలో ఉన్న పరమార్థం ఉన్నది ఉన్నట్టుగా వ్యక్తమవుతుంది. అంచేత అప్పుడు ఎన్ని ఎట్టండి, నదులు వెళ్ళి ఎల్లన్నైతే సముద్రంలో కలుస్తున్నాయో, భగవాన్ చెప్తున్నారు ఈ రూపాలు, ఈ నామాలు, ఈ తంత్రాలు, ఈ పూజలు, ఈ జపాలు, ఈ మంత్రాలు, ఈ విచారణలు, ఈ ప్రయత్నాలు, ఈ సాధనలు, ఇవన్నీ కూడా వెళ్ళి ఆ సత్యంలో, ఒకే సత్యంలో, ఒకే ఒక్క సత్యంలో ఇమిడితమైపోతాయి. నదులు వెళ్ళి ఏదైనా అయితే సముద్రంలో ఇమిడిపోతున్నాయో, ఇవన్నీ కూడా ఒకే ఒక సత్యంలో ఇమిడిపోతాయి. ఇంతకీ ఈ భక్తి అయినా, జ్ఞానమైనా, ధ్యానమైనా, విచారణ అయినా, లేకపోతే ఏ మార్గమైనా, ఇవన్నీ నేను అసత్యానికి దూరంగా చేయటానికి, నిజ్ఞానానికి దూరంగా చేయటానికి. మనం ఇప్పుడు సత్యమైనానికి దూరంగా ఉన్నాం, నిజ్ఞానానికి దగ్గరగా ఉన్నాం. సత్యమైనానికి దూరంగా ఉన్నాం, నిజ్ఞానానికి దగ్గరగా ఉన్నాం. ఈ జపాలు, ఈ తపాలు, ఈ భక్తులు, విచారాలు, ఈ విచారణలు, ఈ పూజలు, ఈ పునస్కారాలు, యజ్ఞాలు, ఈ మొలకటాలు, ఈ నదుల్లో మొలకటాలు, లేవటాలు, యజ్ఞాలు చేయటం, యాగాలు చేయటం, ఏమి చేసినా ఇవన్నీ అసత్యానికి, అంటే ఆ నిజ్ఞానానికి నేను దూరంగా ఉంచటానికి. ఆ రోజు మాస్టర్ చెప్పినట్టు దొంగ నేనికి నేను దూరం చేయటానికి, వీటిలో అనేక యొక్క పరమార్థం ప్రయోజనం. లోకంలో మనం పని చేయొచ్చు, మనం చేస్తున్న పని మమకారంతో కనుక చేస్తే, అహంకారంతో కనుక చేస్తే మనం అసత్యానికి దగ్గర అవుతాం, సత్యానికి దూరం అవుతాం. ఆ పని చెయ్యాలి, అది ఎలా చెయ్యాలో తెలుసుకుని చెయ్యాలి. అది తెలుసుకుని చెయ్యాలి. నువ్వు మమకారంతో కనుక ఏ పని చేసినా
నువ్వు సత్యానికి దూరం అవుతావు, అసత్యానికి దగ్గర అవుతావు.
అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల
మనకి రాత్రులు చూస్తున్నాం పగల చూస్తున్నాం, కానీ రాత్రి పగలు లేని స్థితికి మనం ఇంక అందుకోలేదు, అక్కడికి వెళ్ళిపోదాం అంటున్నాడు.
రేంబవలు లేని బట్ట బయట ఎంట రమింపద రావేల అరుణాచల. ఓం శంభో శివ శివం శివ శివం శివ శివం నారాయణం నారాయణం నారాయణం.
ఒక భక్తుడు భగవంతుడు చెప్పాడు, ఏమంటే ఓం నమ శివాయని అనుకోలేకపోతున్నాను, శివ శివాని మధ్యకి అనగలను, ఓం నమ శివాయ అని అనలేకపోతున్నాను, శివ 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 అంటే అనుకోగలనంటే భగవాన్ గారు అంతే చాలు అన్నారు. అంతే చాలు, ఆ చేసి ఆ రెండు అక్షరాలే చాలు, శివ అంటే రెండు అక్షరాలు కదా, చేసేది అంతే చాలు, ఆ చేసేది ఇష్టంగా చెయ్యను.
ఓ
థ్యాంక్ యూ ఆల్.